కట్టడం ఒక ఎత్తు అయితే ఏమిటి అమ్మవారి ఏమైనా పిచ్చి అన్నవాళ్ళు ఉన్నారు తెలిసిన. చాలా కాలం క్రితం నా చెవులతో ఒక ఒక చిత్రమైన మాట విన్నాను. అది విన్నప్పటి నుంచి మనసు చాలా కాలం ఖేదంగా ఉండేది. ఓ హిందీ లెక్చరర్ ఉండేవాడు గణపురంలో. సరస్వతీదేవిని గురించి నేను ప్రార్థన చేశాక సరస్వతి గారు ఒళ్ళతో రోగమా అంత తెల్లగా ఉంది అని వర్ణిస్తున్నావు అన్నాడు. అటువంటి మూర్ఖులు ఉంటారు. సరస్వతీదేవిని యా కుందేంతు తుషారహార ధవడ యా శుభ్రవస్త్రాన్విత అనగానే ఏమిటి, సరస్వతి తెల్లగా ఉందా, మల్లె పువ్వులో ఉందా, చంద్రుడిలో ఉందా, ఇలా తెల్లగా ఉందంటే వాడికి ఏమన్నా రోగమా అని అడిగాడు. ఆ మూర్ఖుడి మాటలు అనగానే మనకైతే మనస్సు ఒక్కుమంటుంది. అటువంటి వాడు కూడా అనుగ్రహిస్తుందమ్మ, తనకి రోగమా అన్నటువంటి కొడుకుని కూడా అనుగ్రహించేంత ప్రేమ ఉంది కనుకే అమ్మవారి నవ్యాధికరుణమూర్తి అన్నారు. అటువంటి తల్లి కాబట్టే సుదర్శనుడు అనే ఒక బాలుణ్ణి అనుగ్రహించింది. నిన్న మనం ప్రారంభించుకున్నాం కోసల దేశంలో రామచంద్రుడి తరువాత కాలంలో ధ్రువసంధి అని ఒక రాజుగారు ఉన్నాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, ఒక ఆవిడ లీలావతి, మరొక ఆవిడ మనోరమ. ఉజ్జయిని రాజుగారు యుధాజిత్తుని ఉండేవాడు. ఆ యుధాజిత్తు కూతురు లీలావతి ఆయనకి రెండవ భార్య. కళింగ దేశపురాలు ఉత్కళ దేశపురాలు వీరసేనుడే ఉండేవాడు. ఆయన కూతురు మనోరమ ఈయనకి మొదటి భార్య. మనోరమ వల్ల సుదర్శనుడు అనే కొడుకు, లీలావతి వల్ల శత్రుజిత్తు అనే కొడుకు ఆయనకున్నారు. చిన్నప్పుడు పిల్లలు బాగానే ఉండేవారు. ఈ రాజుగారు ఒకసారి వేటకు బయలుదేరాడు. ఏ వ్యసనం జోలికి పెడితే ఆ వ్యసనమే ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ప్రాణికి ప్రాణగండం అవుతుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా అసలు వ్యసనం జోలికి వెళ్ళరు. ఒత్తి కొనుచు రాణి ఈదన దెత్తిన రోగముల రిపుల ఇంద్రియముల నొప్పత్తి దశన చెరుపొందము మెత్తన కారాదు రాదు మేత జయింపన్. మూడింటి విషయంలో ఎప్పుడూ మనం మెత్తపడకూడదు. అందులో ఒకటి ఏమిటి, రోగాలు. రోగం రాకుండా చాలా జాగ్రత్త పడాలండి. రోగం వచ్చేదాకా మన ఇష్టం వచ్చినట్టు శరీరం మన చేతిలో ఉంటుంది అనుకుని ప్రవర్తిస్తే ఆ రోగం రావడం మొదలు పెడితే ఒక్కసారి అటాక్ అయితే తర్వాత ఎంత శక్తిని మనం కాపాడలేదు తెలుసా. అందుకే జ్ఞానులు ఎప్పుడు సాధ్యమైనంత వరకు మితాహారం సేకరిస్తారు. ఆహారం తక్కువ తినాలి. దొరికింది కదానని మంచి రుచిగా ఉన్నాయి కదానని వారడం దోశలు ఓ 50 బొబ్బట్లు తింటే తర్వాత బొబ్బలు పెడతారు. కాబట్టి ఎంత రుచిగా ఉన్నా పరిమితుల్లో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో శరీరమునకు సుఖం ఇవ్వకూడదట. శరీరమునకు తగు వ్యాయామం ఉండాలి. బుద్ధికి ఎంత వ్యాయామం ఉందో శరీరానికి కూడా అంత వ్యాయామం ఉండాలి. అందుకే శ్రీకృష్ణదేవరాయలు పొద్దుటి తెల్లవారుజామున 5 లేస్తే 7:30-8 దాకా ఏనుగులతో కుస్తీ పట్లు పట్టేవాడు, 8 పరిగెత్తేవాడు, బస్తీలు తీసేవాడు, చేతిలోకి ఇన్ని నువ్వులు బెల్లము తీసుకుని, అది ఏది పచ్చి నువ్వులు, ఈ బెల్లం ఇలా పిండి అందులోంచి నూనె తీసి గిన్నెలో పోసి ఇది తినేసి ఆ నూనె తాగి అప్పుడు ఆయన వ్యాయామం చేస్తే ఈ నూనె అంతా శరీరం నుంచి చెమట కింద బయటకు వచ్చేది. అందుకే ఆయన యుద్ధరంగంలో అంత భయంకరమైన కత్తి పుచ్చుకుని ఏది 250 kgల కంటే ఎక్కువ బరువున్న కత్తి గిరగిరా తిప్పి శత్రువుల్ని అలా నరికి అవతల పారేశాడు. ఏనుగుల తొండాలు ఖండాలు చేసి అవతల పారేశాడు. అది వ్యాయామం అండి. అలా కాకుండా మన శరీరాన్ని ఇష్టోతుడిగా తిని విశ్రాంతి ఇచ్చి లేకపోతే అసలు బొత్తిగా కదలకుండా 24 కూర్చుంటే యంత్రాలు కదండి కొంతకాలానికి పని చేయకుండా పోతాయి. అప్పుడు రోగం వస్తుంది. ఒక్కసారి రుజగ్రస్తుడైతే రోగగ్రస్తుడైతే వాడిని ఇంకా ఏ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడిని చేయలేడు. ఈ ఔషధాలు అనేవి కేవలం తాత్కాలికంగా ఉపశమనం ఇస్తాయి తప్ప ఆరోగ్యవంతుడిని చేయలేవు తెలిసిన. అందుకే ఇప్పుడు ఒత్తి కొనుచు రాని తన దెత్తిన రోగముల, నాయన రోగం రాకుండా నీ శరీరాన్ని అనుక్షణము ఈ శరీరము విలువ తెలుసుకుని కాపాడుకో. రోగం వస్తే నీ సంపదలు, నీ జ్ఞానం, నీ కీర్తి ఇవన్నీ వ్యర్థమై రోజు ములుగుతూ కూర్చోలే కదా. క్రమక్రమంగా చాలా మంది చేస్తున్న పొరపాటు అదే. వయసులో ఉన్నప్పుడు 24 కంప్యూటర్ దగ్గర కూర్చుని ఉద్యోగం చేసి సాఫ్ట్వేర్ అనే పేరుతో హార్డ్వేర్ అయిపోయి రిటైర్ అయ్యాక కళ్ళు బంద్ చేయవు, కళ్ళు బంద్ చేయవు, కీళ్లు బంద్ చేయవు, తిన్నది అరగదు, గుప్పుడు గుప్పుడు మందులు వేసుకుని చివరికి వీడు మందులు అయిపోతాడు. మందులు తినేవాడే మందుడు. చివరికి మందులు అయిపోతే ఉపయోగం ఉందండి. కాబట్టి అన్ని రకాలుగా శరీరాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం ఎప్పుడు ధర్మ సాధనకి ఆద్యమైన వస్తువు. మన శరీరం అంటూ ఉంటే కదా ధర్మం చేస్తాం. శరీరం ఉంది కనుక నేను ఉపన్యాసం ఇచ్చాను, ఉంది కనుక మీరు వినగలిగారు, ఉంది కనుక ధర్మ కార్యాలు చేయగలుగుతున్నారు. శరీరం లేకపోతే ఇక మనమేం చేయలేము. అందుకని అంత జాగ్రత్తగా కాపాడుకున్నారు. 128 వయస్సులో భీముడు ఏనుగు కుంభస్థల మీద దూకాడంటే ఆలోచించండి మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. భీముడు చచ్చిపోయేనాటికి 128 కుంభస్థల మీద దిగిరి దూకాడు. ద్రోణాచార్యుడు సరిగ్గా 130 చచ్చిపోయాడు. శతాధిక వృద్ధుడు కావాలంటే నేను చెప్పేది ద్రోణపర్వంలో చూడండి, అందులో ఎగిరి రథం మీద నుంచి 14 లంఘించి గదకు దూకెట్ట. భీముడు గద గిరగిర తిప్పి ద్రోణుడి రథ గది విసిరితే ఆ గద వచ్చి తన రథాన్ని తాకేలోపు ఎగిరి కిందకు దూకేశాడు. ముదుగండయ్యను కుమారమూర్తి వదిలిచన్నట్టాడు అక్కడ. ఆయన ముసలాడే చిన్న కుమారుడిలో ఉన్నట్ట. ఎందుకని అంతలా వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. మన ఇష్టం వచ్చినట్టు ఏది పడితే తింటే, ఎక్కడ పడితే అక్కడ తినకూడనివి తిని తాగకూడనివి తాగితే, చెయ్యరాని పనులు చేస్తే, శరీరానికి ఎక్కువ కనుక విశ్రాంతినిస్తే, కదలకుండా 24 అలా కూర్చుంటే దానివల్ల శరీరము రోగగ్రస్తం అవుతుంది. అప్పుడు ఆ రోగాలని ముందే మెరుపు తెచ్చుకొని, అంటే రోగం వచ్చిన వెంటనే పూర్తిగా మందు వేసుకుని దాన్ని నాశనం చేయాలి. అసలు రోగం రాకుండా చూసుకో. మన పురాణం చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, వ్యాసుడు చెప్పిన మాట. ఏమన్నాడు, ముందు రోగం రాకుండా చూసుకో, వస్తే తగ్గడం కష్టం. పొరపాటును వస్తే పూర్తిగా రోగం తగ్గేదాకా మందువాడు నిర్లక్ష్యం చేయకు. ఏదో టెంపరీగా పెయిన్ రిలీఫ్ అనే పేరుతో ట్యాబ్లెట్ వేసుకుని దాన్ని నొక్కియ్యకు. ఆ తర్వాత నీళ్ళు కొంప ముంచుతుంది అది అన్నాడు. అదే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. మొట్టమొదటి రోగాలకి ఇచ్చారు ప్రిఫరెన్స్. రెండోది ఏమిటి, ఇంద్రియముల వ్యసనముల జోలి వెళ్లకు. వ్యసనములు ఎటువంటివి తెలుసా, ముందు సరదా పుట్టిస్తాయి, అందులో ఫ్రీగా వస్తుంది. మొదట్లో ఎప్పుడు కూడా వ్యసనాలు అలవాటు చేసేవాళ్ళు ఫ్రీగానే ఇస్తారంటే ఉచితంగా ఇస్తారన్నమాట. మనకి ఓ తాగుబోతాడు అన్నట్టు ఒక్క చుక్క పర్వాలేదండి, ఫ్రీ కదా, ఏముంది సరదాగా, ఏమవుతుంది ఆదివారం శనివారం కూర్చుంటాం, ఇదేం వ్యసనం కాదంటాడు పైగా. వాడి కోసం, వాడి సంతోషం కోసం, వాడి సరదా కోసం వీడు బుర్రలో తీసుకుంటాడు. వీడు కూడా ఒక్కసారే కదా ఓ సరదా అంటున్నాడు కదా, నష్టం ఉందిరే, ఒక్క పెక్కుతో సిగ్గే ఉంది, లగ్గ్యం ఉంది, యజ్ఞం ఉంది అనుకుంటాడు. ఆ తర్వాత భగ్గం అంటాడు. ముందు వాడు ఇచ్చిన దానికి లొంగకూడదు అనమాట. రెండో సిగరెట్లు కూడా అంతే. నేను చూశాను కాబట్టి చెప్తాను, చాలా మంది మహానుభావులు ఉంటారు అందులో, కొంచెం పండితులు, అవధానం చేసేవాళ్ళు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, ఇలాంటి వాళ్ళని తగలేయడానికి ముందు మరీ ఎక్కువగా ఉంటారు. ఏమంటే గురువు గారు ఎంత కష్టపడి వచ్చారండి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాక, ఎప్పుడు చూసిన శాస్త్రి గారి ఇంట్లో కూర్చొని బడి గిరి అంటారు. ఎప్పుడు దోశలు బడేనా, అప్పుడప్పుడైనా మాత వస్తే లాస్ వేగాస్ ఎన్ని ఉన్నాయండి అని సరదాగా తీసుకెళ్తారు. ఈ పిచ్చాడు అనుకుంటాడంటే నిజంగానే కదా, ఇండియాలో ఉన్నప్పుడు దొరకవు కదా, ఇక్కడ దొరుకుతాయి కదా అనుకుంటాడు. ఇక తర్వాత వీడు బలి పెరిగితే ఇంకో ఛానల్ ఉంది కదా దరిద్ర ఛానల్, ఇక అక్కడ నుంచి వీడియో చూపిస్తుంది 24 గంటలు అమెరికా వెళ్ళి అవధమాని 600 సార్లు వీడు పని అయిపోతుంది అక్కడ నుంచి. అతో భ్రష్ట ఇతో భ్రష్ట సర్వభ్రష్ట అది జాయితే అన్నట్టు అయిపోతాడు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలకి ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకూడదు. ఓ సిగరెట్ ఇచ్చాడు కదా అని గుర్తుకున్నావా, ఆ తర్వాత ఆ సిగరెట్ వెండి పూర్తిగా రెట్టించినటువంటి శక్తితో నాశనం చేస్తుంది. నాయన ముందు వ్యసనం ఉదోలికి వెళ్లకు, ఒకవేళ పొరపాటున వ్యసనం అలవాటు అయితే పూర్తిగా దాన్ని విడిచిపెట్టేయి. ఒక్కసారి విడిచిపెట్టకపోతే ఎంత దెబ్బతింటావో తెలుసా, అందులో మీకు తెలుసు పొగాకు ఉత్పత్తులు ఎంత ప్రమాదం ఏదో తెలుసా అండి. అద్భుతంగా పాడగలిగే వ్యక్తులు కొద్ది రోజులు సిగరెట్లు కాల్చిన తర్వాత ఈ పొగాకు ఏం చేస్తుందంటే గొంతుకుని లేవనవ్వదు, అందులో మెల్లగా మాట్లాడినవ్వదు. అప్పుడు వాడు అరవాలి గట్టిగా, పొగాకు ఉత్పత్తి గొంతుకు నొక్కేసి గొంతుకు లేవకుండా చేయటం వల్ల చిన్ని మాటకు కూడా పెద్ద అరవాలి, అరవగా 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 క్రమంగా మాధుర్యం పోయి నానా యాతన పడిపోతారు. అలా గాయకులు ఎంతోమంది దెబ్బతింటారు నేను కళ్ళారా చూశాను నేను హైదరాబాద్లో. నా అదృష్టం ఏంటంటే అలాంటి పెద్దల యొక్క అనుగ్రహం వల్ల వాడు సర్వనాశనం అవడం వల్ల కొంచెం మెలకు తెచ్చుకుని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాడి దగ్గరకు కూడా రానివ్వకుండా ఉండగలిగాం. అదే ఇంద్రియ నిగ్రహం లేకపోతే వాడు భ్రష్టుడైపోతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత గొప్ప వస్తువు అయినా నీ పరిమితి దాటకుండా చూసుకోవాలట. రుచి కలిగిన పదార్థము దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ వ్యసనము మనకు అలవడకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉండు. ఒకవేళ మెత్తబడ్డామంటే మన వాళ్ళకి వర్షమే పోయింది, ఏం పర్వాలేదు గురువు గారు, ఈ ఒక్క పూట కదా 2 బజ్జి అంటాడు. 2 బజ్జి ఆ 2 బజ్జి లోపల పెడుతుంది, ఇక అది తర్వాత లోపల గుజ్జి 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 వాడికి గజ్జి తెచ్చిపోతుంది. అమెరికా నుంచి వచ్చి మళ్ళీ ఎంత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి, అందుకని చాలా బాగున్నాయి మిరపకాయ బజ్జీలు బాగున్నాయి, సమోసాలు బాగున్నాయి, బొప్పట్లు బాగుంటాయి, అన్ని బాగానే ఉంటాయి. బాగుంటాయి కదా అని ఎంతో ఒక్కటి మ్యాక్సిమం లేక 2, ఇంకా తర్వాత ఆ 2 ఎక్కువ తడితే బొండు. కాబట్టి ఈ ఇంద్రియముల దశన ఉత్పత్తి దశన చెడు పొందవు, పుట్టకుండానే చూసుకో. ప్రారంభంలోనే జఫ్ను అదుపులో పెట్టుకో, మెత్తదకారాలు మెత్తపడకు. ఆ తర్వాత జయించలేవు. ఇంకా మూడవది శత్రువులు. శత్రువులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, సాధ్యమైనంత వరకు ఎవరితో శత్రుత్వం రాకుండా చూసుకోవాలి. ఒక్కసారి శత్రుత్వం వచ్చిందంటే వాడు మన వెనకాల తెలియకుండానే గొంతుతవుతాడండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది అనుకూల శత్రుత్వం అని ఉంటుంది. అంటే ఏమిటో తెలుసా, పైకి ఎదురుకుండా ఉన్నప్పుడు నీ అంత మంచివాడు లేదు, బయటికి వాడు అంత దొంగ పెరుగులేడు అంటాడు. ఇది ఇంకా ప్రమాదం. డైరెక్ట్గా ముఖాముఖి యుద్ధం చేసే శత్రువులు కొందరైతే ఎదురుకుండా ఉన్నంతసేపు అబ్బా ఏం గొంతండి మీదంటాడా, బయటికి వెళ్ళి అంత చూద్దాం అనుకుంటాడు వాడు. ఇటువంటి వాళ్లతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నాయన ముఖాముఖి ఏదో ఒక మాటని ఇతరులతో తగాదా తెచ్చుకోకు. తెచ్చుకుంటే ముందే వాడిని సర్వనాశనం చెయ్యి, శత్రువుడు పూర్తిగా సమూలంగా నాశనం చెయ్యి, లేదా అసలు శత్రువుతో తెచ్చుకోకు. ఓ దెబ్బవాడిని కొట్టుదిలేమంటే ఇంకా తర్వాత నిన్ను దెబ్బ చేస్తాడు వాడు. అందుకని శత్రువుల గురించి చెప్పారు. ఈ మూడింటి విషయాలలో మెత్తపడకూడదు. ఇది కాకుండా సప్తం వ్యసనములని కూడా చెప్పారు. వెల్లది జోదం భువేట పలుకు ప్రల్లదనమును. మొట్టమొదటి వేశ్యాలోలత్వం. అందులో గడువు పెడితే ఇంకో వాడు సర్వభ్రష్టుడు అవుతాడు. రెండోది జోదం, పేకాట కూడా అంతే. ఓ 24 గంటలు తల్లిదండ్రి తెచ్చిపోతే శవాన్ని తీసుకెళ్ళడానికి రమ్మంటే ఒక జోదగాడిని వాడు ఏమన్నాడు తెలుసా, శ్మశాన్ని ఇటేగా ఇటే తీసుకెళ్తారుగా, మా నాన్న ఎక్కడి నుంచో చూసి పువ్వులు వేసేస్తానులే, ఆట ఆగిపోతున్నాను అంటాడు. అంత మూర్ఖులు అయిపోతారు. కాబట్టి జోదం అటువంటిది. పానం ఇక త్రాగుడికి అలవాటు పడితే పొద్దున లేదు సాయంత్రం లేదు, టింగు రంగం తాగి చివరికి వాడు భంగపడతాడు. ఆ తర్వాత వేట. రాజులు ఎంతోమంది మహానుభావులు అడవికి వెళ్ళి వేటకెళ్ళి తెచ్చిపోయారు, పాండురాజు అలా తెచ్చిపోయాడు, ఇప్పుడు ద్రౌసంధి బతుకు అలాగే అయిపోతుంది. అందుకే చెబుతున్నాడు అనమాట దేవి భాగవతంలో, ఎంతోమంది మహానుభావులు దశరథుడు కూడా కేవలం వేట వల్లే శాపానికి గురి, చివరికి రామారామాన్ని తెచ్చిపోయాడు, కొత్తలో నయ్యో రామాన్ని తెచ్చిపోయాడే. ఈ విధంగా వేట అనేటటువంటి వ్యసనము కూడా చాలా మందిని నాశనం చేసింది. ఇక పలుకు ప్రల్లదనం అంటే పెద్దల్ని నోటికొచ్చినట్టు తిట్టడం, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకపోవటం, ఇంకా దానికి వెనక ముందు లేకుండా తిట్టడం తప్ప మనకి లేకపోవటం, ఇది దీనికి పలుకు ప్రల్లదనం. అంటే ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకోవటం, అది కూడా చాలా ప్రమాదం. ఆ తర్వాత మరొకటి ఏమిటి, అర్ధదూషణం. ధనమును ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోతే దానికి అర్ధదూషణం అని పేరు. అర్ధమును ధనమును దూషించుట, సరైన రీతిలో ఖర్చు పెట్టకుండా ఉండుట, అవసరమైన చోట ఖర్చు పెట్టి తీరాలి. ఈ పూట ఓ సత్కార్యం చేయాలనుకున్నావు, $1,000 ఖర్చు పెట్టి అనవసరమైన చోట ఖర్చు పెట్టకు. అర్జెంటుగా ప్రయాణం వచ్చిందండి, ప్రాణాపాయ స్థితి వచ్చింది ఎవరికో, అప్పుడు టికెట్ కొనుక్కునేటప్పుడు అయ్య బాబోయ్ $200 $1,000 అని వెనక్కి చూడకూడదట, అది అర్జెంటు. అదే ఏం అర్జెంట్ లేదనుకోండి, అసలు పనే లేదు, అటేటప్పుడు ఏం చేయాలి, ఖాళీ నడకలైనా వెళ్ళమన్నాడు, అప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదట. అవసరమైన చోట ఎంతైనా ఖర్చు పెట్టు, అనవసరమైన చోట ఎంత పెసర ఖర్చు పెట్టదు. ఇప్పుడు పద్మాగర్ గారికి ఏమో టీషర్ట్ కోసం $100 ఖర్చు పెట్టడం ఉపయోగం ఉంది. అర్ధదోషం అంటే ఇంకా తేలిక చెప్పనా, అమెరికా వచ్చాక పంచీలు పంచిపెట్టడం లాంటివి, పంచీలు శుభ్రంగా ఎరువులు ఇస్తారు ఆంధ్రాలో, అక్కడ నుంచి ఇక్కడికి $1,000 పెట్టి కొనుక్కొచ్చి ఇక్కడ పంచిపెట్టలేదు శుభ్రంగా దండక కదా. కాబట్టి ఏ ప్రదేశములో ఏది ఇస్తే దానివల్ల మనకి వాడికి లాభమో అది కూడా తెలుసుకుని ఖర్చు పెట్టాలి, ప్రదేశాన్ని బట్టి చూడాలి. కాబట్టి అనవసరమైన వస్తువు ఇవ్వడము, అత్యవసరమైన వస్తువు ఇవ్వకపోవడం. ఇప్పుడు గురువు గారు పెట్టుకెళ్ళండి నాకు ఒక బస్తాడు జీడిపప్పు ఇచ్చారంటే మోస్తాడు వచ్చేస్తాడు. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో $25 అంటే ఒక $25 $50 ఉంటుందో బ్యాగ్ పెట్టుకోవడానికి. అందుకని పద్మాకర్ గారి మీద మీకు కసుడు ఏం చేయాలన్నమాట, ఒక 4 కేజీలో 20 కేజీలో జీడిపప్పు ఇస్తే మీకు ఎంత అవుతుంది బోడి, $1 వచ్చేస్తుంది. ఓ $20 ఖర్చు పెట్టి ఇచ్చారంటే వీడు $50 ఖర్చు పెట్టి ఇది తీసుకెళ్తాడా. ఇది అర్ధదోషం అంటారు, అంటే పిచ్చి ఖర్చు అంటారు దీన్ని. ఈ విధముగా ధనమును సమయం సందర్భం అవసరం అనవసరం ఇవన్నీ తెలుసుకోకుండా ఖర్చు పెడితే దానికి అర్ధదోషణము అని పేరన్నమాట. ఆఖరిది దండపారుష్యం. 7వది సప్త విశరాలలో దండపారుష్యం అంటే ఏ తప్పుకి ఎంత శిక్ష వెయ్యాలో అంతే శిక్ష వెయ్యాలి. చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్ష ఏంటి, పొరపాటున ఎవడో అక్కడ పార్కింగ్ చేశాడు వాడికి తెలియదు పాపం, అక్కడేమో ఇక్కడ టో చేయబడింది అని బోర్డు పెట్టాడు, నా కొట్టాడు ఎవడో ఇంగ్లీష్ అని వాడు వెళ్ళాడు అనుకోండి కాసేపు అక్కడ రిజిస్ట్రేషన్ లేని కాలు తీసేస్తారని ఒకసారి హెచ్చరించాలట. అంతేకాని అన్నిటికీ ఒకటే రూలు ఆ పిచ్చరువులు. అందుకే ఆ పిచ్చరువులు ఉన్నటువంటి వాడు అప్పుడప్పుడు అప్రాచులను తిడుతూ ఉంటారు. ఆ మాట ఏం తిట్టు కాదు కానీ అప్పుడప్పుడు అలా జరుగుతారు కానీ అప్రాచ్యులు అంటే తిట్టే అది. ప్రాచ్యులు అంటే తూర్పు దేశంలో ఉన్నవాళ్ళు, ప్రాచ్యం అంటే తూర్పు, ప్రాచీ అనగా తూర్పు, అక్కడ ఉన్నవాళ్ళు ప్రాచ్యులు. అప్రాచీ అంటే పశ్చిమం, అక్కడ ఉన్నవాళ్ళు అప్రాచ్యులు అంటే వెస్టర్న్ కంట్రీస్ కూడా అర్థం. చోటు తిట్టే పోయింది వాళ్ళకి తెలియకుండానే. కొన్ని చూడండి మన నోట్లో పడి ఏ తిట్టు కాకపోయినా తిట్టు కింద భావిస్తున్నాం కానీ చాలా అందమైన శబ్దం. పశ్చిమ దేశంలో ఉన్నవాళ్ళు అంటే సాక్షాత్తు కపిల మహర్షి లాంటి వాళ్ళని అంటున్నారు మమ్మల్ని. అయినా ఆ విషయం తెలియకపోతే ఏమనిపిస్తుంది, ఓరే అప్రాచ్యుడు అనగానే వాడు వచ్చాడు నన్ను తిట్టాడు అనుకుంటాడు, విడిపించాడు వాడు ఎంతో పొగిడాడు. అప్రాచ్యుడా ఓ పశ్చిమ దేశంలో ఉన్నవాడా, పశ్చిమ దేశంలో ఉన్న కపిలుడికి మొదట అప్రాచ్యుడు అని పేరు, అంటే కపిల మహర్షితో సమానమైన వాడు. కపిల మహర్షి యొక్క స్థలమే కాలిఫోర్నియా అంటే, అంటే కాలిఫోర్నియాలో నివసిస్తున్న మహానుభావుల ద్వారా అని పొగిడినా అది మీకు ఇవాళ కర్ణకటోరం అయిపోయింది చూసారా. కాబట్టి ఏదైనా మొత్తం మీద ఇటువంటి చోట చిన్న చిన్న వాటికి ఎక్కువ శిక్షలు ఇస్తారు, చాలా ప్రమాదం. పాపం వాడు ఎవడం మొన్న పొరపాటున వాడు కొడుకుని వాళ్ళు నెత్తి మీద ఇచ్చాట, దానికి 15 ఏళ్ళు శిక్ష కింద తల్లిదండ్రులు చేయరు. ఇప్పుడు ఆ పిల్లాడి బతుకు సమనాశనం కదా. ఎప్పుడైనా మహారాజుల దగ్గర జ్ఞానం ఉండేది, వీళ్ళ దగ్గర అజ్ఞానం ఉంది. చట్టం ఇష్టం వచ్చినట్టుగా ప్రయోగించకూడదు, ఏ తప్పుకు ఎంత శిక్ష వెయ్యాలో అంత వెయ్యాలి, అది కూడా సమయాన్ని బట్టి వెయ్యాలట. ఓహో ఈ సమయంలో తండ్రికి పాపం తలనెత్తుంది, పాప ఆ బాధలో ఒక్కోసారి పిల్లాడిని కొట్టాడు, కొట్టినంత మాత్రం చేత పిల్లవాడి మీద ఏం ద్వేషం లేదే వాడికి, వాడు కన్న కొడుకు అని గ్రహించి ఇంకెప్పుడు ఇలా చేయకుండా హెచ్చరించాలి తప్ప తొందరపడి శాపం ఇచ్చేసో లేకపోతే ఇప్పుడు శాపాలు ఇచ్చేవాడు వాళ్ళండి. ఏకంగా ఉరి శిక్షలు వేసేస్తారు, 15 ఏళ్ళు శిక్ష వేస్తారు, ప్రమాదం. ఈ విధముగా చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేస్తే దానికి దండ పారుష్యము. ఈ సప్తవ్యసనముల వెంట వెళ్ళకూడదని మహాభారత నీతి కూడా చెబుతున్నది. అటువంటి దానిలో ఈ ధ్రువసంధికి, కోసల దేశాధిపతికి వేటపచ్చ ఎక్కువ. అందుకే తరచుగా వేటకెళ్ళేవాడు. ఒకసారి కొంతమంది సైనికుల్ని, సేనాధికారులని, ఇంకా ఎంతోమంది బలగాన్ని, మంత్రుల్ని వెంట పెట్టుకుని కేకారణ్యంలో, అయోధ్యానగర ప్రాంతాలలో ఉన్న భయంకర అరణ్యాల్లో వేటకి ఆడాడు. ఇంతలో కర్మగారి ఓ పొదలో నుంచి ఒక పెద్ద సింహం ఆయన మీద దూకింది. అది మామూలు సింహంలో లేదు, ఈ సర్కస్ సింహాలు ఉంటాయే అటువంటి సింహాలకి 80-100 రెట్లు ఎక్కువ బలం ఉన్న సింహం, భయంకరమైన క్రూరమైన సింహం. ఆ సింహం రాజుగారిని తీవ్రమైన పద్యాలతో చిత కొట్టేసింది. రాజుగారు దాని కత్తితో పొడిచాడు. రాజు దెబ్బకి అది తెచ్చింది, అది కొట్టిన దెబ్బకి ధ్రువసంధి అక్కడే చచ్చిపోయినట్టు అకాలంలో మరణం పొందాడు. పిల్లవాళ్ళకి ఇంత చేసి 6 ఏళ్ళు ఆయన కొడుకులు ఇద్దరికి, 6 ఏళ్ల వయస్సులో కొడుకులున్న సమయంలో ఆయన వేట అనే ఒక ఆమెకు వ్యసనానికి గురై దుర్మరణం పాలైపోయాడు. కాలోహి దురతిక్రమ, కాలం ఎవరం దాటలే. ఎక్కడ ఎవడికి ఎన్ని రోజులు సుఖాలు ఉంటాయో, ఎన్ని రోజులు దుఃఖం ఉంటుందో అక్కడికి భగవంతుడు బలాత్కారంగా ఈడ్చుకుపోయి అనుభవింపజేస్తాడు అని దేవీ భాగవతం గొప్ప కొసమెరుపు చెప్పింది. ఇక్కడ ఎట యవ్వానికి ఎన్ని రేలు సుఖము కానీ దుఃఖములు కానీ, ఎప్పుడైనా ఎవడికైనా ఎక్కడ ఎన్ని రోజులు సుఖముందో, ఎక్కడ ఎన్ని రోజులు దుఃఖముందో, ఎక్కడ ఎవడికి ఏది ప్రాప్తం ఉందో ఆ ప్రాప్తం ఉన్న చోటికి వాణ్ణి విధి ఈడ్చుకుపోతుంది. అక్కడికి హాయిగా ఎక్కడో ఉన్నవాడు హఠాత్తుగా గుజరాత్ వెళ్ళాడు. ఆ మధ్యన ఒక ఆయన పాపం పోళ్ళ అని ఒక చిన్న పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరు నుంచి గుజరాత్లో అహ్మదాబాద్లో ఎవరో స్నేహితుడు ఓ 4 రోజులు చుట్టుపక్కల చూపిస్తాను రమ్మంటే ఎప్పుడు వెళ్ళని వాడు వెళ్ళాడు. తీరా అహ్మదాబాద్లో రైల్వే స్టేషన్లో దిగ్గానే కదులుతున్న రైలు చూసుకోలేదు పాపం ఆయన, పూర్తిగా ఆగాక దిక్కుండానే దూరంగా స్నేహితుడు కనబడి హాయిని కంగారు ఏం చేశాడు, కదులుతున్న దాంట్లో దిగిపోయాడు, కింద పడి చచ్చిపోయాడు అని తీసుకుంటాడు. అంటే వాడికి అక్కడ రైల్వే స్టేషన్లో స్నేహితుడికి చెయ్యూపు తెచ్చే యోగం ఉంది, అందుకే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళాడు. చిత్రం తెలుసా, ప్రయాణం రోజున కన్ఫర్మ్ అయింది టికెట్ పైగా వాడికి, వెయిటింగ్ లిస్ట్ వాడికి. అంటే అక్కడ వీడికి కన్ఫర్మ్ చేశాడు బెత్త అనమాట, పై బెత్త కన్ఫర్మ్ చేశాడు యమధర్మరాజు. దాంతో గుజరాత్ వెళ్ళి చచ్చిపోయాడు వాడు. ఒక్కొక్కటి దేశం వచ్చి పాపం కొత్తల్లోనే యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, లేదా ఎక్కడో ఏదో హోటల్ కడితే ఎవడో వచ్చి కలిసి పారేస్తాడు. అంటే వాడికి ఆ యోగం ఉంది పాపం, అంతే అంతకంటే లేదు. మన కర్మయోగం అక్కడ గీడ్చుకొచ్చింది మనం. ఒక్కో చోట మనకి ఈ పూట భోజనం ఉందనుకోండి, అక్కడ వద్దన్నా పెడతాం ఒక్కోసారి. ఈ పూట మనకి ఎక్కడైనా గాలి తినే యోగం ఉందంటే బుధవారం నాడు సాయంకాలం గాలి యోగము అని రాశాడు మీ ఎదుట. అప్పుడు ఏం చేస్తారు గుళ్ళో, ఆ పూట ప్రసాదంగా గాలే చేస్తారు. ఆ పూట మీ మొహాన బొబ్బట్లుంటే మీరు ఎన్ని బొబ్బలు పెట్టినా అక్కడ బొబ్బట్లు ఉంటుంది. ఆ పూట మీకు ఏదన్నా ఏ సమోసా యోగం ఉంటే ఆ పూట సమోసా ప్రసాదం వస్తుంది. ఆ సమయంలో అప్పటిదాకా గుళ్ళోకి నేను కూడా ఆ రోజు ఎందుకు వచ్చాడు మరి అంటే వీడికి ఆ సమోసా యోగం ఉందన్నమాట. ఈ విధంగా పరమాత్ముడు ఏది నోట్లో పడాలో, ఏది పడకూడదో, ఎక్కడ రోట్లో తలబడాలో, ఇవన్నీ మన నుదుట రాస్తాడు. వాటిని అనుభవించక తప్పదు. అంతటి సింహాసనం మీద కూర్చునే ప్రభు అయోధ్యానగర సింహాసనం అంటే మాటల రాముడంతటి వాడు, ఆయన కొడుకులు, అంతఃపురం మాంధాత లాంటి మహీపతులు ఎంతమందో టీవీగా కూర్చుని ఏలిన అయోధ్యానగర సింహాసనం మీద కూర్చున్న ప్రభు సాక్షాత్తు బ్రహ్మదేవుని చేత నిర్మింపబడిన కిరీటాన్ని శిరస్సు మీద పెట్టుకున్న ప్రభు ఇవాళ దుర్మరణం పాలైపోయాడు ఒక సింహం చేతిలో కేకారణ్యంలో. ఆ సమయానికి భార్యలు లేరు, ఎవరు లేరు, వశిష్ఠుడు లేడు, పురోహితులు లేరు, బాంధవులు లేరు, కేవలం భటులు ఉన్నారంతే. వాళ్ళు కూడా ఇంతమంది మంది వరకు ఉన్నారు, ఒక్కడు రక్షించగలిగాడా? అందువల్ల ఎవరిని ఎవరు రక్షించలేరు. వృత్తి భ్రమ తప్ప ఈ సెక్యూరిటీ, ఈ అంగరక్షకులు, ఇదంతా భ్రమ. మన కోసం, మన సంతృప్తి కోసం పెట్టుకుంటున్నాం. పోయే కాలం వస్తే ఎవరిని ఎవరు కాపాడరు. వాడు చచ్చిపోతే ఏడుస్తూ పాపం భటులు ఆ శవాన్ని జాగ్రత్తగా రథంలో పెట్టి భార్యలకు అప్పగించారు. వశిష్ఠ మహర్షి దహన సంస్కారాలు చేయించాడు ఇద్దరు పిల్లల చేత దగ్గరుండి. ఆ దహన సంస్కారాలకి ఉజ్జయిని రాజుగారు యథాజిత్తు, ఉత్కళ దేశాధిపతి, ఒరిస్సా దేశాధిపతి వీరసేనుడు ఇద్దరు వచ్చారు. 11 రోజులు పూర్తి అవ్వలేదు ఇంకా కార్యక్రమాలు. ఈలోపు ఈ మామగారులు ఇద్దరు కూడా, ఈ చచ్చిపోయిన ధ్రువసంత యొక్క మామగారులు ఇద్దరు కూడా, ఇంకా కొద్ది రోజులలో మైల కార్యక్రమం పూర్తవుతుంది కదా, అయ్యాక ఈ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలి అని చర్చ చేశారు. అందులో వీరసేనుడు అన్నాడు, కళింగ దేశాధిపతి, మా అమ్మాయి మనోరమ, ఆయనకి పెద్ద భార్య, సుదర్శనుడు జ్యేష్ఠుడు, సుగుణాల రాశి కాబట్టి జ్యేష్ఠుడికి రాజ్యం రావడం అనేది ఇక్ష్వాకు వంశంలో సంప్రదాయం, ఆయనకే పట్టాభిషేకం చేయాలన్నాడు. ఈ జ్యేష్ఠత్వం కాదు, మాకు శ్రేష్ఠత్వం కావాలన్నాడు యుధాజిత్తు. నా మనవడు వీరుడు, నేను వీరుణ్ణి. ఇంకెక్కడి నుంచి వాదోపవాదాలు పెరిగాయి. వశిష్ఠుడికి ఇది ముందే తెలుసు, అందుకే కిక్కులు మరకుండా ఈ దహన సంస్కారాలు అయ్యాక ఆయన మాయమైపోయాట. మళ్ళీ ఈ మధ్యలో కలిగించుకోలేదు ఆయన, ఇంకెక్కడి నుంచి ఈ పౌరోహిత్యం నాకు అనవసరం అనుకున్నాడు ఆయన. భవిష్యత్తు ఎరిగినవాడు కనుక ఇంకా తక్కిన పురోహితులు ఏం మాట్లాడలేకపోయారు పాపం. పైగా మాట్లాడితే మాత్రం పురోహితులు గౌరవించే సంస్కారం లేనటువంటి వాడు తగాద పడుతున్న వాళ్ళతో ఎందుకని సమాధానం చెప్పడం? ఇప్పుడు ఈతడు అర్చకుడు, ఈతడు పురోహితుడు, ఇతడు మన శ్రేయోభిలాషి, గౌరవిద్దాం అనుకున్న వాడికి ఏదైనా సలహా ఇస్తాం, కానీ యుద్ధం చేసేవాడు, కోర్టులకు వెళ్ళేవాడితో రోజు ఎక్కడ పడతాం? అంతకంటే దండం పెట్టి తప్పుకోవడం మంచిదని వెళ్ళిపోయారన్నమాట మహాత్ములంతా. ఇప్పుడు యుధాజిత్తు, వీరసేనుడు తమ మనవడే రాదవ్వాలంటే తమ మనవడే రావద్దవ్వాలని ఘోర యుద్ధం చేశారు. ఇది 11 రోజులు అవ్వకుండానే, బయలు ఉండగానే ఆ యుద్ధంలో కళింగ దేశాధిపతి వీరసేనుడు దుర్మరణం పాలయ్యాడు. యుధాజిత్తు స్వతసిద్ధంగా బలవంతుడు, సైన్యం ఎక్కువ ఉంది, జిత్తుల వారి దాంతో ఆయన చేతిలో వీరసేనుడు చచ్చిపోయాడు. వెంటనే విదల్లుడు అని పేరు కలిగిన ఒక అంతఃపుర రాయబారు ఒక ఆయన ఉన్నాడు. పూర్వం అంతఃపురంలోకి కూడా ప్రవేశం ఉంటే కొంతమంది ఉండేవారు, వాళ్ళు ఏకాంతంగా రాజుగారికి ఎన్నో సలహాలు ఇచ్చేవారు. ఈ సలహాదారుల్లో విదల్లుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడనమాట. ఆయన మనోరమకి బాగా ఆంతరంగికుడు. వీరసేనుడు సావగానే పరుగు పరుగున అంతఃపురంలోకి వెళ్ళి, అమ్మా మనోరమ, నువ్వు పెద్ద భార్యవైనా ఇప్పుడు నీ నెత్తి మీద పెద్ద ముద్దు పడబోతున్నది, నీ నాన్నగారు యుద్ధంలో చచ్చిపోయాడు, ఆ యుధాజిత్తు ఉన్నాడే వాడు పరమ క్రూరుడు, అసలే వాడు బలవంతుడు, ఉజ్జయిని దేశాధిపతికి సైన్యం ఎక్కువ ఉంది, అతడు తన మనవాణ్ణి రాజులు చేయడానికి మీ తండ్రిని చంపాడు, నేను విన్నది ఏమిటంటే మరి కొద్ది సేపట్లో ఈ అంతఃపురంలోకి వచ్చి నీ కొడుకును కూడా చంపేస్తాడు, నిన్ను చెరసాల పాలు చేస్తాడు. నీ కొడుకు సుదర్శనుడు దుర్మరణం పాలు కాకుండా ఎక్కడో ఒక చోట వాడిని మనం రక్షించాలి. అంతఃపురం నుంచి అరణ్యంలోకి ఒక రహస్య మార్గం ఉంది, నేను నీకు ఆ రహస్య మార్గం చూపిస్తాను, రహస్య మార్గం గుండా మనం అడవికి పోదాం, భగవంతుడు తర్వాత ఏదో సమయంలో మనం రక్షిస్తాడు, నీ కొడుకు పెద్దయ్యాక అప్పుడు చూసుకుందాం అనగానే ఆవిడ కర్తవ్యం తెలుసు కనుక ఇంత శోకంలో, ఓ పక్కనేమో భర్త పోయాడు ఇంకా 11 రోజులు పూర్తి కాలేదు, మరో పక్కన తండ్రి పోయాడు, ఈ పైగా కొడుకును రక్షించుకోవాలి, అందుకని అంతఃపురంలో ఉన్న రహస్య మార్గం గుండా ఏడుపులు అదుపులో పెట్టుకుంటూ ఈ వెదల్లుడు అనేటటువంటి ఆంతరంగికులతో కలిసి అడవికి వెళ్ళిపోయింది. పూర్వం అంతఃపురాల్లోంచి అడవుల్లోకి రహస్య మార్గాలు ఉండేవి, చూడడానికి గోడలో ఉంటుంది, ఎక్కడో చోట చిన్న బొడుకులు ఉంటాయి, అవి నొక్కితే గోడ గోడలా కలిసిపోతుందన్నమాట. అటువంటి రహస్య మార్గం కూడా అడుగు పెడిపోయిందిట. చూసారా, భవిష్యత్తులో గొప్ప చక్రవర్తి అవుతాడని కళలు కన్నాడు ధ్రువసంధి. ఈ సుదర్శనుడి మీద ఎంతో ప్రేమ పెట్టుకున్నాడు, కాలం కలిసినాక అడవులు పారైపోయాడే. వీళ్ళలా వెళ్ళగా 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 వీళ్ళ అదృష్టం ఏంటంటే వాల్మీకి మహర్షి శిష్యుడు భరద్వాజుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిరంజీవులు, ఆయన కూడా ఒకడు. ఆయన అయోధ్య నగరానికి కొంత దూరంలో తమసా నదీ తీరంలో ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం ఉన్నది. దానిని ఒకప్పుడు వాల్మీకి నిర్మించుకున్నాడు. తర్వాత వాల్మీకి మహర్షి కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత రామాయణ రచన చేస్తున్నప్పుడు గంగా నదీ తీరానికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ అని ఉంది కదా, ఆ కాన్పూర్కి దగ్గరలో ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో బిఠూర్ అని ఉంటుంది, అది ఒకప్పుడు వాల్మీకి ఆశ్రమం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ గంగా నదీ తీరంలో వాల్మీకి ఆశ్రమం చూడొచ్చు మనం. లవకుశుడు పుట్టిన స్థలం అది అక్కడే ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా అటువంటి ప్రదేశానికి వెళ్ళి చూడాలి. అక్కడ గంగానది ఉత్తర రోజుల్లో ఇక్కడ వరకే ఉంటుంది, అదే వర్షాకాలం వస్తే ఓ బాబు ఆ పరవళ్ళు ఆ వరవడులు మనం చూడలేము, అంత భయంకరంగా విశాలంగానూ ఉంటుంది. ఎందుకు వేసవకాలంలో మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది నీరు. అటువంటి గంగానది తీరంలో ఆశ్రమం కట్టుకున్నాక వాల్మీకి అటు వెళ్ళిపోయాడు. వాల్మీకి మహర్షి మొత్తం 5 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటేమో తమసా నదీ తీరంలో రామాయణ రచన ఆరంభం అక్కడే జరిగింది, ఆ ఆశ్రమాన్ని భరద్వాజుడికి ఇచ్చాడు. రెండవ ఆశ్రమం గంగా నదీ తీరంలో ఈ కాన్పూర్ దగ్గర, అది దాని కాన్పూర్ గస్సుమా, దానికి అక్కడ కాన్పు జరిగింది కనుక మన తెలుగు వాళ్ళు కాన్పు ఊరు అని పేరు పెట్టారట. లవకుశులు అక్కడ పుట్టారని మన వాళ్లే కాన్పూర్ ఇచ్చారు. నిజానికి అది కాన్పూర్ అనేది వాళ్ళ ఆ రోజుల్లో లేదు, దానికి ఒకప్పుడు అది గంగాశ్రమం అని ఉండేదట ఆ ఊరికి పేరు. ఇప్పుడు ఉదాహరణకి లక్నో అంటే ఏమిటి, లక్ష్మణపురి, లక్ష్మణుడికి పరిపాలనకి ఇచ్చాడు ఆయన, లక్ష్మణుడి కొడుకులు దాన్ని పరిపాలించారు. లఖనవు అది లక్నో, లఖనవు అంటే లక్ష్మణుని యొక్క పురి. రామలఖన సీతామన్న బసి అండల హిందీలో అవధి భాషలో లక్ష్మణ శబ్దం లఖన్ అవుతుంది అన్నమాట. సరే ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ నిర్వచనాలని ఇంకోసారి ఇప్పుడు చూసుకుందాం. కానీ ఆ తర్వాత ఆయన మూడవ ఆశ్రమాన్ని కాశీకి కొంచెం దగ్గరలో సీతాదేవి భూమిలోకి ప్రవేశించిన స్థలం ఉన్నది. ఇంచుమించుగా కాశీ నుంచి 1-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది సీతాదేవి భూగర్భంలోకి ప్రవేశించిన స్థలం. అక్కడ మూడవ ఆశ్రమం ఉన్నది. నాలుగవ ఆశ్రమం చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నది. ఐదవ ఆశ్రమం ప్రయాగలో 5 చోట్ల ఆశ్రమం కట్టాడు. ఇన్ని చోట్ల ఎందుకు ఆశ్రమం కట్టాడు తెలిసిన ఆయన? ఆ రోజుల్లో ఈ ఆశ్రమాలకి ట్రస్ట్ బోర్డులు ప్రెసిడెంట్లు ఎలక్షన్లు తలనొప్పి లేదు కనుక అవన్నీ ఉంటే వీళ్ళు పడలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఋషుల్ని గౌరవించేవారు. ఆ ఋషులు స్థాపించిన దాంట్లో పదవుల కోసం చేరే ఆ ఋషులకి ఎసలు పెట్టేవారు కదా, అందువల్ల ఎంతో సుఖంగా ఉండేది. ఇప్పుడు ఏదైనా ఆశ్రమం పెట్టాలంటే ఏదైనా గుడి కట్టాలంటే రామచంద్ర ప్రభు ఈ గుడి కంటే మడి కట్టుకుని అడవిలో తపస్సు చేసుకుంటే బాగుండు అనిపించే స్థితికి తీసుకొస్తానంటే కలియుగంలోనే చెప్పలేదు సుమా, భవిష్య పురాణంలో వేదవ్యాసులు వారు చెప్పారు. అందువల్ల ఆశ్రమ నిర్వహణ కష్టమైంది. కానీ రెండోది ఆ రోజుల్లో వాళ్ళకి వాటి మీద లౌల్యం కూడా లేదు. ఈ ఆశ్రమంలో ఎక్కువసేపు ఉంటే ఇది నాకు కావాలనే కోరిక వస్తుందేమో అని వాళ్ళు ఆ ప్రాంతంలో ఎక్కువ కాలం ఉండేవారు కదట. ఎక్కువ కాలం ఉంటే దాని మీద వ్యామోహం కలిగితే ఆ వ్యామోహం పునర్జన్మకి కారణమవుతుందని ఎక్కడికక్కడ దూరంగా పోయేవారు వాళ్ళు, అటువంటి మహానుభావులు. అందుకే వాల్మీకి కొన్ని ఆశ్రమాలు భరద్వాజుడికి ఇచ్చాడు. అందులో చిత్రకూట పర్వతానికి వెళుతున్నప్పుడు ప్రయాగ దగ్గర ఆశ్రమము, తమసా నదీ తీరంలో ఉన్న ఆశ్రమం, ఈ రెండు ఆశ్రమాలు పూర్తిగా భరద్వాజుని యొక్క అధీనంలో ఆయన పర్యవేక్షణలో నడిచాయి. అటువంటి తమసా నదీ తీరంలో ఉన్న ఆశ్రమం దగ్గరికి ఈ అమ్మాయి అదృష్టవశాత్తు ఈ మనోరమ కొడుకుతో ఆంతరంగికుడైన విదల్లునితో చేరింది. భరద్వాజుడు దూరం నుంచే చూశాడు, అమ్మ పరమ పవిత్రమైన ఇక్ష్వాకు వంశంలో కోడలిగా ప్రవేశించావు, ఒకనొకప్పుడు మీ వంశం వాడైన రామచంద్రుణ్ణి నేను కళ్ళారా చూశాను, ఆ రాముడికి రాముడి తమ్ముడైన భరతుడికి వీళ్ళందరికీ నేను విందుభోజనం పెట్టగలిగాను, ఇవాళ మళ్ళీ ఆ వంశస్థురాలి నేను నిన్ను చూచాను, నీ కొడుకు సుదర్శనుడు చాలా యోగ్య జాతకుడు, వాడు భవిష్యత్తులో చాలా గొప్పవాడు అవుతాడు, ప్రస్తుతానికి కష్టాలు వస్తున్నాయని బాధపడవు, ఇవాళ ఉన్న కష్టాలు కలకాలం ఉండవు, అసలు ఎంత ఎక్కువ చిన్నప్పుడు కష్టపడితే వాడు అంత గొప్పవాడు అవుతాడు భవిష్యత్తులో. చిన్నప్పటి నుంచి వాడికి ఏ కష్టం లేకుండా మనం ఓ ఇంట్లో కంప్యూటర్లు ఇచ్చి 5 ఏళ్ల దగ్గర నుంచి 2 ఏళ్ల దగ్గర నుంచి ఫోన్లు ఇచ్చేసి అందులో నెట్ చూసుకోమంటే వాడు ఎందుకు పనిగలబడిపోతాడు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలని కొన్ని విషయాల్లో ఎక్కువ భోగాలు ఇచ్చి వాడిని మరీ సోబెట్టేస్తే కాలు తీసి కాలు కింద పెట్టకుండా కారులో నడిపేసి మనమే బిల్డింగ్లు ఇచ్చేస్తే వాడికి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియటల్లా, అప్రయోజకులు అయిపోతున్నారు. మీరంతా గొప్పవాళ్ళు అవడానికి అసలు మూల కారణం తెలుసా, మీ చిన్నప్పుడు ఎంతో కష్టపడ్డాయి. ఎవరికి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తమ సామ్రాజ్యాన్ని వాడి స్థాపించుకున్నారు. ఏ దేశం నుంచో రావు గారు ఇక్కడికి వచ్చి ఒక అద్భుతమైన కంపెనీ స్థాపించుకొని 100 మంది ఉద్యోగాలు ఇవ్వగలిగారంటే ఆ శ్రమే ఉంటూ తెలుసు కనుక వాళ్ళకి. వాళ్ళందరూ అందుకే ఇటువంటి వాళ్ళని మహానుభావులు అంటారు. ఒక సామ్రాజ్య స్థాపన చేయాలంటే వాడు చాలా కష్టపడాలి. నేను చాలామందిని చూశాను, ఓ పక్కనేమో సాఫ్ట్వేర్లోనూ వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు, అది పక్కన పెడితే సంస్కృతం తెలుగు వాటిలో పద్యాలు రాయగలుగుతున్నారంటే ఎంత కృషి చేస్తుంటారంటే వాళ్ళంతా. ఇవాళ పిల్లలకు అవసరం లేదు, ఎందుకంటే కూతురుకు ఒక్క ఇల్లు, కొడుకు ఒక్క ఇల్లు వీళ్ళే ఇచ్చేస్తారు. సన్నీ వేల్లో ఒకటి, దున్నీ వేల్లో ఒకటి, మళ్ళీ వీళ్ళు ఎక్కడే కష్టాలు పడిపోతారో అని లక్షలు లక్షలు మిలియన్ డాలర్లు ఇచ్చేసి ఒరే నాయన కాలర్ ఎగరేసి తిరగంటారా అంటే వీడికి ఇంకా విడిసెందుకు లేదు, ఇంకోటి లేదు, హాయిగా కూర్చునిట్టు కూర్చుని డబ్బంతా తగలెట్టాక అప్పుడు ఏం చేయాలో తెలియక అమ్మా బెచ్చము తల్లి బెచ్చము అని చివరికి బెచ్చం ఎత్తుకుంటాడు. ఈ లక్షలు పోయేవారికి పెస్తల డిగ్రీ. కాబట్టి ఏమిటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎంతో కొంత కష్టం నేర్పాలి, స్వయం కృషి నేర్పాలి, ఏదో ఒక విద్య రావాలండి వాళ్ళకి. బ్రతకడానికి రేపు అవసరం. నేను ఏదో హాస్యానికో లేకపోతే చెప్పడానికో చెప్పడంలా, మహాభారతంలో కౌరవులు పాండవులు అంటే వాళ్ళు చూడండి, ద్రోణాచార్యుడు వాళ్ళకి ఓ పక్కన వ్యాకరణం, సంగీతం, ధనుర్విద్య, గదాయుద్ధం, ఈటె ఇవన్నీ నేర్పాడు, అర్థశాస్త్రం నేర్పాడు, అన్నీ నేర్పాడు. దీంతో పాటు ఇంకోటి ఏం చేశారు తెలుసా, మీరు ఇప్పుడు రాజు, రేపు పొద్దున మీ కర్మ కాదు రాజ్యం పోతే మీరు ఎలా బతకాలి, రేపు పొద్దున ముష్టెత్తుకునే స్థితి రావచ్చు. ఎప్పుడైనా శాశ్వతంగా రాజ్యం ఉంటుందని ఎవరు నమ్మలేదు. అప్పుడు రేపు పొద్దున మీ కర్మ కాదు, మీకు ఏదో సమయంలో రాజ్యం పోతే మీరు రహస్యంగా బ్రతకాల్సి వస్తే ఎలా బ్రతకాలి, దానికి తగిన వృత్తిని ఒకటి ఎన్నుకోండి, ప్రతి వ్యక్తి ఒక వృత్తి విద్య నేర్చుకోండి అన్నాడు. అప్పుడు భీముడు ఏం చేశాడు, నేను వంట నేర్చుకుంటానండి, ఎందుకంటే నాకు కొంచెం భోజనం అంటే ఇష్టం కదా, వంట చేస్తూ ఉంటే రెండు లాభాలు అన్నమాట, ఓ 1000 సమోసాలు చేస్తే 500 సమోసాలు రుచ్చుకోవడం, ఆ మాత్రం పులిహార చేస్తున్నప్పుడు 5-6 బస్తాలు పులిహార చేసామనుకోండి అందులో 2 బస్తాలు చక్కగా రుచితో తినచ్చు అనమాట. ఆయనకు అది ఇష్టం, అందుకని అద్భుతంగా వంట చేయడం నేర్చుకున్నాడు. ఆయనకు అది ఇష్టం కనుక అర్జునుడు ఏం చేశాడు, నృత్యం నేర్చుకున్నాడు, అది ఆయన కాపాడింది. నకులుడు గుర్రాలని సంరక్షించడం నేర్చుకున్నాడు, సహదేవుడు గోపోషణ నేర్చుకున్నాడు, ధర్మరాజు గారు జ్యోతిషం నేర్చుకున్నాడు, చక్కగా కంప్యూటర్ చూసుకుని ఎవరన్నా ఫోన్ చేసినట్టే టగడగా జ్ఞానం చెప్పేందుకు సౌతస్వ అర్థ విద్యలో నడుకొని తేలికనుక. ధర్మరాజు గారు యుద్ధాలు గందరగోళాలు పడలేనని జ్యోతము సౌతస్వ అర్థ విద్యలు అక్కడ కూడా నవ్వేనాడు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎందుకైనా పనికి వస్తుందని జ్యోతంతో పాటుగా ఈ వేదం కూడా నేర్చుకున్నాను, ఈ వేదం కూడా పెట్టింది అన్నాడు ఆయన చివరికి. విరాట పర్వ ప్రారంభంలో అంటాడు అనమాట, జ్యోతిషము ముహూర్తాలు పెట్టడం నేర్చుకోబట్టి విరాట రాజు గారు గురువులో కూర్చుని, విరాట రాజా ఈ పూట వేట పెడుతున్నావా గ్యారంటీ నీకు, గురుడు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు అని వంటి ఎంత సమాధి. ఈ విధంగా ఏదో ఒక విద్య నేర్చుకుంటే ఆ విద్య అవసరానికి కాపాడుతుంది. నువ్వేమి నేర్చుకుంటా ఉంటే వేదము రాక జ్యోతము రాక ఇంకోటి రాక ధనుర్వేదం రాకపోతే వేదన తప్ప ఏం మిగలదు. అందుకని పిల్లలకి రకరకాలైనటువంటి విద్యలు కూడా నేర్పాలి, వాళ్ళు బ్రతకడానికి సుఖం లేకుండా కొంచెం కష్టపడేటటువంటి మార్గం చూపాలి. పిల్లలని ఎంత ఎక్కువ శ్రమకు గురి చేస్తే వాళ్ళంత ఆరోగ్యంగా ఉంటారు ఏదో ఒక దాంట్లో. కాబట్టి తల్లి నీ పిల్లవాడు రాజ్యభ్రష్టుడయ్యాడనే భయం మాస్తు, నీకు అక్కరలేదు, నీ కుమారుడు ఈ కష్టం వాడికి భవిష్యత్తులో సుఖాన్ని ఇస్తుంది. ఈ ఆశ్రమంలో ఓ చిన్నపిల్లవాడిలాగా ఋషుల యొక్క పిల్లవాళ్లతో కలిసి సుఖంగా విద్యను నేర్చుకుంటాడు, ఆ అమ్మవారి అనుగ్రహం పొందుతాడు, ఇతనికి భవిష్యత్తు బాగుంటుంది. కంగారు పడకూరగానే అప్పుడు ఆవిడ కష్టంలో సుఖం అంటారు, తండ్రి చచ్చిపోయిన బాధలో ఉన్న నాకు ఇంకొక తండ్రివై సమయానికి ఆశ్రయం ఇచ్చి నీ ఆశ్రమంలో నన్ను కాపాడుతున్నావు, ఎప్పటికీ నీ పాదాలు వచ్చిపోరు తండ్రి అన్నది. ఓ మంచి ఆశ్రమం వాళ్ళకి ఇచ్చాడు ఆయన. ఆశ్రమంలో ఈ తల్లి కొడుకు ఆంతరంగికుడు తీరారు. ఆవిడ ఎంత ఉత్తమురాలండి, రోజు భరద్వాజునికి సేవ చేసేది. మహారాజు గారి భార్యను ఒకప్పుడు అనుకోలేదు, ఎప్పుడు ఏ మహారాజు గారి భార్యనే చివరికి ఏదో సమయంలో ఎంత గొప్ప రాజైనా భూదైపోతాడని తెలుసు కనుక ఆ ఆశ్రమాలన్నీ ప్రొద్దుటే తుడిచేరిటాయి. మహానుభావులైన ఋషుల యొక్క ఆశ్రమాలు తుడిచిన వాళ్ళంతా రాజులవుతారు. ఇప్పటికి కూడా పూరి జగన్నాథంలో ఆ మహారాజు వంశస్థులే రథాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటే తుడుస్తారు తెలుసిన మీకు, ఆ తుడిచిన వాళ్ళు ఇవాళ రాజయోగాన్ని పొందుతారు. మంత్రశాస్త్రాలలో బృహస్పతి శుక్రాచార్యులు ఏమని చెప్పారు, నీకు ఐశ్వర్యం బాగా పట్టాలనే కోరిక ఉంటే దానికి సులభోపాయం ఆలయములకు సేవ చెయ్యి, శుభ్రం చెయ్యి నేలంతా, ఒక్క గుడ్డ ముక్క లేకుండా తోడు, బరకాలు వేయి, అందరికంటే ముందు వచ్చి చాపలు వేయి, ఆఖరిని అయ్యాక చేపలు తీసి, ఆఖరిని వచ్చి దర్జాంగ గుర్తుని టిఫిన్ తీసుకోవడం కాదు, ఎంత ఎక్కువ సేవ చేస్తే ఆలయాలకి దేవుడికి అది కూడా పరివాడు చేసినట్టు చేయాలట. చీపులు పుచ్చుకు తొడవమన్నారండి, అలా తుడిచిన వాళ్ళంతా ఐశ్వర్యవంతులు అవుతారు. ఈ జన్మలో రాజులు అవ్వాలంటే, ఒక మహారాజు పదవి కావాలంటే దానికి ముఖ్యమైనటువంటి సులభమైన ఉపాయము ఆలయములకు సేవ చేయుట. మామూలు సేవ కాదు, చాలా సామాన్యుడిగా మారిపోయి సేవ చేయుట. అందువల్ల ఈ తల్లి ఏం చేసింది, రోజు తుడిచేది, ముగ్గులు పెట్టేది, కళ్ళా వదిలేది, వాళ్ళందరికీ రకరకాలైనటువంటి పుష్పాలు అవి అందించేది, భరద్వాజుడికి పూజకు కావలసిన అన్ని రకాలైన పదార్థాలు అందించేది, ఆయన ఇచ్చిన ప్రసాదం సేకరించేది, ఆయన అది అభిషేకాలు చేస్తుంటే నీరు అందించేది. ఇంతెందుకు, కన్న తండ్రికి కూతురు కూడా సేవ చేయదు, అలా చేసింది. ఈ కుర్రవాడు కూడా చిన్నప్పటి నుంచి ఋషుల యొక్క బాలులతో కలిసిపోయాడు, ఆ పిల్లలతో కలిసిపోయాడు. వీళ్ళు ఈ ఆశ్రమంలోకి వచ్చిన 2-3 నెలలు గడిచిందో లేదో, అక్కడ యథాజత్తు వీరసేనుణ్ణి సంహరించి తన కొడుకుని టీవీగా పట్టుకెళ్ళి సింహాసనం మీద ఆ చిన్నవాడినే రాజు చేశాడు. యువరాజు కాదు, డైరెక్ట్గా రాజు చేశాడు. ఆ తర్వాత మంత్రుల్ని పిలిచాడు. అంతఃపురం అంతా గాలించిన మనోరమ గాని, మనోరమాపుత్రుడు సుదర్శనుడు గాని కనపడలేదు. వాళ్ళు బ్రతికున్నంతకాలం నా కుమారుడు శత్రుజిత్తుకి ఈ పదవి శాశ్వతం కాదు. ముందు వాడి అంతం చూడాలి. శత్రువులు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అగ్నేహి శేషం ఋణశేషం శత్రుశేషం నకారయేత్. సమాసం చేస్తే హాయిగా అగ్నిశేషం, ఋణశేషం, శత్రుడి శేషం, ఈ 3 కూడా ఉండకూడదు. ఇల్లు తగలబడుతున్నప్పుడు ఇల్లు అరిపి కొంచెం నిప్పు మిగిలితే ఇంకా కాస్తే కదండి పర్వాలేదు రండి అనుకున్నామంటే ప్రమాదం. అది మళ్ళీ విజృంభించి ఇంతకింత ఇళ్ళని కాల్చి నాశనం చేస్తుంది. ఇంత పెసరు కూడా నిప్పు రవ్వని నిర్లక్ష్యం చేయకూడదు. అందులో చెక్క కొంపల్లో నివసించే వాళ్ళు అగ్రత్ వెలిగించేసి బయటికి వెళ్ళిపోయారంటే ఏ క్షణంలోనే అగ్రత కొప్పమొత్తవచ్చు. కాబట్టి అది అగ్రత ఆరేదాకా జాగ్రత్తగా చూసుకోవాలి. నిప్పుని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకో రుణశేషం కూడా అంతే, అప్పు అంతా తీర్చి ఆఖరికి 1,000 రూపాయలే కదా అన్నావా, ఈ 1,000 వడ్డీ చక్రవడ్డీ అయ్యి వీడి కొంపం ఉంచుతుంది. ఇంకా శత్రు శేషం అసలు ఉండకూడదు. ఒక శత్రువు పుట్టాడంటే వాడు చిన్నవాడు అనుకుంటాం కానీ రేపు పొద్దున వాడు పెద్దవాడయి పెరిగి విజృంభించి ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి వాడు చస్తేనే మాకు, మా వంశానికి, మా మనవడికి రాజ్యం దక్కుతుంది. ఓ మంత్రులారా, ఇదివరకటి రాజు పరిపాలనలో ఎంత భక్తితో మీరు సేవ చేశారో మాకు కూడా అలాగే సేవ చేయండి. మీకు ఇతోధికంగా జీతాలు పెంచుతాను. భటులారా, విశ్వాసపత్రుడే వెలగండి. అప్పుడు మీకు జీతాలే కాకుండా ఇంకా అనేక రకాలుగా భవిష్యత్తులో సన్మానాలు వచ్చేలా చేస్తాను. వెళ్ళండి, శత్రుశేషాన్ని నిర్మూలన చేయడానికి సాయం చేయండి. ఎక్కడున్నదో మనోరమ, ఆ మనోరమ కొడుకు వెతికి ఆ వార్త నాకు చెప్పండి అనగానే వీళ్ళంతా తెగ వెతికారు. ఎవడు పదవిలో ఉంటే వాడు అనకర్ర పడతారు, ఏ పార్టీ పదవిలో ఉంటే వీళ్ళంతా జంపు అందులోకి ఎమ్మెల్యేలు. అది సృష్టి రహస్యం అది. అందుకని వీళ్ళు కూడా అలాగే ఈ మనోరమ కోసం, సుదర్శనుడి కోసం గాలించారు. చివరికి మొత్తం మీద భరద్వాజాశ్రమంలో ఉన్నట్టు తెలిసింది. వెంటనే వీళ్ళు పరుగు పరుగున రాజుగారి దగ్గరకు వచ్చారు, యథాజిత్తు దగ్గరికి. యథాజిత్తు గారు, మీ మనవడికి ప్రాణాంతక శత్రువు ఈయన సుదర్శనుడు ప్రస్తుతం భరద్వాజాశ్రమంలో తమసా నదీ తీరంలో ఉన్నాడు అనగానే గొప్ప సైన్యాన్ని తీసుకుని యుధాజిత్తు ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆశ్రమంలో ఉన్న భరద్వాజుడు యుధాజిత్తుకి స్వాగతం పలికాడు. సహజంగా అడవుల్లో ఉన్నటువంటి ఋషులు ఎవరొచ్చినా రాజులకి స్వాగతం పలికేవారు, ఆయన కూడా అలాగే స్వాగతం పలికాడు. మహాత్మా, మీరంటే మాకు చాలా గౌరవం, అందువల్ల మిమ్మల్ని భక్తితో ప్రార్థిస్తున్నాను. మీ ఆశ్రమంలో మాకు ఒక శత్రువు ఉన్నాడు, వాడిని నాశనం చేస్తే కానీ మేము సుఖంగా ఉండలేము. దయతో ఆ సుదర్శనుడిని మాకు అప్పగించేస్తే మీకు అది అన్నం పెట్టి మీ ఆశ్రమానికి బాగా డొనేషన్ కూడా ఇచ్చి $1,000,000 పైగా మేము వెళ్ళిపోతాం అనగానే ఆయన పక్కపక్క రవి, రాజా ఇక్కడ శత్రువు ఉన్నాడు, వాడు మునిబాలుడు. ఇప్పుడు నిజంగా వాడు మునిబాలుడి వేషంలో బతుకుతున్నాడు. ఎప్పుడైనా మనకి శత్రువులు భౌతికంగా ఉండరు, మనస్సులో ఉంటారట. అన్నిటికీ కారణం ఏమిటి, మనస్సే. మనయేవ ప్రధానం హి కారణం బంధమోక్షయో. ఓ బంధానికి మోక్షానికి మనస్సే మూల కారణం. నీ మనస్సు ఒకడిని చూసి శత్రువు అనుకుంది, వాడు శత్రువు అవుతాడు. నీ మనస్సు ఒకడిని మిత్రుడు అనుకున్నది, వాడు ఖచ్చితంగా మిత్రుడే అవుతాడు. మనస్సులో ఏది దృఢంగా సంకల్పిస్తే అది అయి తీరుతుందండి. 10 రోజులు ఇతను మంచివాడు, ఇతను మంచివాడు అనుకుంటే గ్యారంటీగా వాడు మనకు మంచివాడే అవుతాడట. మన మనస్సుకి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. అందుకే ఎప్పుడు కూడా మనస్సులో సాధ్యమైనంత వరకు చట్టం తలుచుకోకూడదు అనమాట. ఎవరైనా చూడగానే వీడు నన్ను తిట్టుకుంటాడేమో అనుకుంటే గ్యారంటీ వాడు తిట్టుకుంటాడు రేపు పొద్దున. ఎందుకని, వాడు తిట్టడంలా నీ మనస్సే వాడు తిడతాడు అనుకుంది కనుక నీ మనస్సులో ఉన్న దైవశక్తి వాడి చేత పరిచయిస్తుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎప్పుడు కూడా ఏడవడం కానీ అనుమానం కానీ ఎప్పుడు పెట్టుకోకండి. మనం ఏదైనా చేయగలం, మనం దైవాంశ స్వరూపులం అని భావించాలి. నిరహంకార స్థితులు అది కూడా. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి ప్రాణి పరమాత్మయే. ప్రకృతి ఏం చేస్తుంది అనమాట, మన హృదయ భావన ద్వారా మనల్ని అనుగ్రహిస్తుంది. దీనికి ఒక ఉపనిషత్ కథ ఉంది. పూర్వకాలంలో ఒక బాటసారి ఉండేవాడు. వాడు అలా ప్రయాణం చేస్తూ చేస్తూ కేకారణ్యంలో నడిచి అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక చెట్టు కింద పడుకున్నట్ట బాగా అలసిపోయాడు. తెగ నడిచాడేమో అలసిపోయి దాహం వేసి ఆకలి వేసి గజగజలాడిపోతున్నాడు. అబ్బా ఏం నడిచానండి బాబా, ఒక్క వాటర్ బాటిల్ కూడా ఎక్కడ దొరకట్లేదు, కాసిన మంచినీళ్ళు దొరికితే బాగుంటుంది అనుకున్నట్ట. వాడు అలా అనుకున్నాడు లేదో బంగారపు గ్లాసుతో టక్కన మంచినీళ్ళు వచ్చాయి. ఆ దైవానుగ్రహం, మంచినీళ్ళు అనుకోగానే మంచినీళ్ళు వచ్చాయి అని గడగడ తాగేసాడు ఆ మంచినీళ్ళు. మంచినీళ్ళు కూడా చాలా బాగున్నాయంటాయి, రుచిగా ఉన్నాయట. సో బాగా నీళ్ళు తాగాడు. ఏ దేవుడు అనుగ్రహించాడు, మంచినీళ్ళు అనుకోగానే మంచినీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఆకలి కూడా దంచేస్తోంది, నన్ను కరకరలాడించేస్తోంది, అద్భుతమైనటువంటి భోజనం వస్తే బాగుండు అనుకున్నాడు. అనుకున్నాడు లేదు, ఎదురుకుండా బంగారం పళ్ళేలు ప్రత్యక్షమయ్యాయట. పూర్వం బంగారం అనే గొప్ప ధాతు ఉండేది, ఆ ధాతువుతో తయారు చేయబడిన పళ్ళేలతోటి ఓ వచ్చి పడిపోయేట రకరకాల పిండి వంటలు. అబ్బో అనుకున్నాడు, సో బనగ తినేశాడు. ఈ మంచినీళ్ళు తాగాడు, చేయి కడుక్కున్నాడు. ఇంత చక్కగా భోజనం చేశాక చక్కని కిళ్ళి వస్తే బాగుండు అనుకున్నాడు. వెంటనే కిళ్ళి కూడా వచ్చింది, శుభ్రంగా తిన్నాడు. ఇప్పుడు పడుకోవాలనిపిస్తోంది, ఒక పరుపు వస్తే బాగుండు అనుకున్నాడు. వెంటనే పరుపు వచ్చేసింది. అమ్మాయి అని పరుపు మీద పడుకుని కాళ్ళు మీద కాలేసుకుని ఊపుకుంటూ, ఇప్పుడు శుభ్రంగా పడుకున్నాడు కదా, అందుకని కాళ్ళు మీద కాలేసుకుని ఊపుకుంటూ అనుకున్నాడు. ఇందాక నుంచి చూస్తున్నాను ఈ చెట్టు కింద కూర్చుని మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు వచ్చాయి, భోజనం అంటే భోజనం వచ్చింది, కిళ్ళి అంటే కిళ్ళి వచ్చింది, పరుపు అంటే పరుపు వచ్చింది. కొంపదీసి చెట్టు మీద ఏదైనా బ్రహ్మరాక్షసుడో భూతమో లేదు కదా అనుకున్నాడు. టక్కన బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. ఓరి దేవుడు, నేను అనుకున్నంత పని అయ్యిద్రో, ఇదంతా ఈ బ్రహ్మరాక్షసుడు పని, వీడు ఏమైనా మింగేస్తాడేమో అనుకున్నట్ట. వాడు గుడుచుకుని నోరు తెచ్చి మింగేశాడు. నోరు తెచ్చి వాడిని టక్కన మింగేశాడు. నిజానికి ఆ చెట్టు కల్పవృక్షం, అక్కడ ఏ బ్రహ్మరాక్షసుడు లేడు, ఇంకేలేదు. కల్పవృక్షం అవడం వల్ల అక్కడ ఏమనుకుంటే అది అవుతుంది. అందుకే వీడు మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఇవన్నీ వచ్చాయి. కానీ గొంతెమ్మ కొనుగోలు పెరిగాయిగా, ఈ పెరగడం వల్ల మనిషి యొక్క హృదయం పిశాచం అవుతుంది. ఒక స్థాయి దాటి సుఖాలు వస్తే అజ్ఞానికి ఈ లేనిపోని ఊహలు వస్తాయి. ఆ ఊహలో వాడు ఏమంటున్నాడు, తొందరపడి రాక్షసుడు అనుకున్నాడు, ఆ రాక్షసుడు వచ్చాడు. మింగుతాడు అనుకుంటే మింగుతాడు. ఈ రోజున తదుకుని మీరు ఏం చేయాలన్నమాట, నాకు కష్టాలు వచ్చేస్తాయి, నేను చచ్చిపోతాను, నాకు ఉద్యోగం అంటే అలాగే అవుతాడు. కానీ అలా కాకుండా, నాకు దైవ అనుగ్రహం ఉంటుంది, ఈ కష్టం నుంచి బయటపడతాను, నాకు మంచి ఉద్యోగం వస్తుంది, నెలకు ఒక $25,000 వస్తాయి, అందులో ఒక 5,000 పద్మావతి గారికి ప్రతి సంవత్సరం పురాణాలు కేటాయిస్తాడు అనుకోవాలి. ఇలా అంతేగాని ఎప్పుడు చూసి ఏడు మొహంతో మనకెవడు ఇస్తాడండి, మనకేమొస్తుందండి అనుకుంటే అలాగా. పైగా నన్ను కూడా కలిగి అందులో మరి వాడి బతి కదా, ఒకటి కూడా అలాగే. కథ క్లాస్ ఎప్పుడు చూసినా బట్ అంత క్లాస్ ఉన్న క్లాస్ పెట్టారు గురువు గారండి, మనం ఎక్కడ దాసవుతాం అండి, వాడు మనం అక్రమం నేను దాసవుతాను, నువ్వు పేసవకపోతే పేసవకపోయావు అనేవాడు. అలాగేవాడు యావత్ జీవితం పేసవం అనుకోవడం వల్ల ఎప్పుడు అక్కడ అంత క్లాసు అంటే తెలియకపోయేవాడు. వాడి లచ్చిరాజుని పడిపోయారు, వాడి పిచ్చిరాజు అయిపోయేవాడు. కానీ అలా అనుకోకూడదు. శుభ్రంగా మనం అన్ని మన మనస్సులో భగవంతుడు ఒక అపూర్వ శక్తి ఇచ్చాడు, దివ్యశక్తిని ఇచ్చాడు, సంకల్ప సిద్ధి ఇచ్చాడు. అసలు ముందు మంచి అనుకోవడానికి దరిద్రం ఏంటండి, మనకి ధనం లేకపోవచ్చు కానీ హాయిగా ఊహించుకోవడానికి కూడా మనస్సు ఉండాలి. ఎప్పుడు కూడా ఈ రోజు నుంచి ఇది ఉపనిషద్వాక్యం అని గుర్తుపెట్టుకుని, గురువాక్యం అనుకుని ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా నిర్వేదం పొందకూడదు, సుఖంగా ఉండాలన్నట్టు. రోజు లేవగానే ఈ పూట నాకు సుఖమే కలుగుతుంది, నేను ఎక్కడికెళ్ళినా వేళకి ఫ్లైట్ దొరుకుతుంది, హాయిగా నేను ఎక్కడికెళ్ళినా వేళకి ఎంత ఫుడ్ దొరుకుతుంది, రాత్రికి శుభ్రంగా ఇంట్లో పడుకోగలుగుతాను, ఆరోగ్యంగా ఉంటాను, అన్ని పనులు అవుతాయి, ఇలా అనుకోండి రోజు. అప్పుడు ఏం చేస్తాడు పరమాత్ముడు, నిత్యము సత్సంకల్పంతో అనుకోవడం వల్ల ఇవాళ కాకపోతే రేపైనా ఈ కోరిక తీరుస్తాడు. ఆ ముందే రావడంతో అమెరికా రావడంతో ఎప్పుడు ఇండియా పోదాం అనుకుంటే నీవు ఇండియా పోయేదాడు వాడికి. అందువల్ల ఏమో పరమాత్మ నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావో రక్షించు అనుకో, వాడు చూసుకుంటాడు భారం అంతా వాడు. ఎప్పుడు మాట వరసకు కూడా ఏడవరాదు, ఏడ్చే సందర్భాలు రావని కాదు, ఒక్కోసారి వస్తాయి, ఆ వచ్చినప్పుడు కూడా నిలదొక్కుకోవాలి. అది జ్ఞానం. నీ మనస్సులో ఈ సుదర్శనుడు శత్రువు అని ఊహ కొట్టడం వల్ల వాడు శత్రువు అవుతున్నాడు, కానీ దానికి అతడు శత్రువు కాదు, ఆశ్రమవాసి. నువ్వు అతడితో తగాదా పడకుండా ఉంటే నేను ఆ కుర్రవాడు నీకు శత్రువు కాకుండా నేను రక్షిస్తాను, నా మాట విను అనగానే నువ్వెవడో రక్షించడానికి, నేను క్షత్రియుణ్ణి, నీలాంటి వాడిని అడగను, యుద్ధంలో చంపడం తప్ప యాచించటం మాకు చేత కాదు. మేమైనా యాచించుకోవడానికి సామాన్యులం అనుకుంటున్నావా? ఆ కుర్రాన్ని ఇచ్చావా? సరే సరే, లేదని ఆశ్రమం ధ్వంసం చేసి కుర్రాన్ని పట్టుకుపోతాను అన్నాడు యుధాజిత్తు అహంకరించి. అప్పుడు ఆయన పంపకానవి, అలాగా సందేహం లేదు, పట్టుకెళ్ళిన ఆయన, నీకంత శక్తి ఉంటే పట్టుకెళ్ళరా? పూర్వం జమదగ్ని మహర్షి ఆశ్రమం నుంచి ఆవుని పట్టుకెళ్ళిన కార్తవీర్యార్థుడి కథనం లేదా అన్నాడు ఆయన. వెంటనే ఈయన మంత్రి ఉన్నాడు పక్కన, వాడు కొంచెం కంత్రి, అందుకని వాడు ఏం చేశాడు, మహారాజా ఎలాగైనా పక్కకి తీసుకెళ్ళి, ఏమిటది విజృంభించేస్తున్నారు మీరు, భరద్వాజుడి శక్తి అంటే ఏమిటో నాకు తెలుసు. ఒకప్పుడు ఈ అయోధ్యా నగరంలో ఉన్నటువంటి భరతుడు తన సైన్యంతో వెళితే నూతిలోంచి పాయసం సృష్టించి ఇచ్చాడు ఆయన, మహాశక్తివంతుడు ఆయన. ఆయన చిటికి వేస్తే కోటాను కోట్ల మ్లేచ్ఛ సైన్యం పుట్టి మీ సైన్యాన్ని నాశనం చేస్తుంది. నా మాట వినండి, అనువు కాని చోట ఎప్పుడు అధికులం అనకూడదు. ఆయన మహాత్ముడు, తపస్సుల దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించాలి. ఉపాసకులు, పౌరాణికులు, జ్ఞానులు, సద్గురువులు వీళ్ళని ఎప్పుడు ద్వేషించకూడదట. ద్వేష్టి గతాయుసు గతాయుర్ద్వేష్టి సద్గురుం. గతాయుహు అంటే ఆయువు నశించినవాడు, పోయే కాలం వచ్చినవాడు. పోయే కాలం వచ్చినవాడు ఏం చేస్తాట? ద్వేష్టి సద్గురుం, సద్గురువుల్ని, పౌరాణికుల్ని, జ్ఞానుల్ని ద్వేష్టి, ద్వేషిస్తాడు. ఎప్పుడైనా మనకు పోయే కాలం వస్తే అప్పుడు మహాత్ములు తిట్టడం మొదలెడతాడ, పద్మాగర్ గారు ఇలాంటి వస్తాం అలాంటి వాట అలాంటి పోయే కాలం వచ్చిందని అర్థం. నేనల్లా, మహానుభావులు ఎప్పుడో దేవీ భాగవతంలో వ్యాసుగా చెప్పారు, వారిది కాదు. ఎప్పుడైనా పుణ్యాత్తులు, పౌరాణికులు నిరంతరం పవిత్రంగా బ్రతికేటటువంటి సద్గురువుని తెలుసు తెలియకో ముందో గనకో తిట్టడం మొదలుపెట్టామంటే సంపూర్ణంగా అది ఆయువుని నాశనం చేస్తుంది. ఆయుక్షీణమైనప్పుడే వాడు దోరికి వెడతా. జ్ఞానులు ఎప్పుడు అందుకే ఎందుకు వచ్చిందని వినయంతో నమస్కరిస్తారు. వేళకోళం ఏంటండి, రోజు ఆయన జపాలు తపాలు ఇతరుల కోసం కాదు, తన కోసం కాదు, మొత్తం ప్రపంచం కోసమే చేస్తున్నాడు ఆయన. ఎవరి దగ్గర ఒక 10 పైసలు ఆశించని మహాత్ములు వాళ్ళు, భరద్వాజాదులు అంటే. భరద్వాజులు లాంటి యోగులు ఎప్పుడైనా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదైనా దానం చేసుకున్నారా? పోము హిరణ్య దానములు పుచ్చుకొనంగా అని ఎప్పుడో చెప్పారు. ఎప్పుడు బంగారం దానం పుచ్చుకోలేదట, ఈ ఆశ్రమానికి ఇది కావాలని అడగలేదట. నిరంతరం అవిశ్రాంతంగా లోకశ్రేయస్సు కోసం తమ ధనాన్ని, మనస్సుని, తపస్సుని అన్నిటినీ త్యాగం చేసిన పుణ్యాత్ములు. వాళ్ళ దోరికి వెళ్ళకండి అనగానే నిజమైన అయ్యో ఎందుకు వచ్చింది అని వెంటనే వచ్చి, అయ్యా నమస్కారం అండి, నేనే తొందరపడి ఏదో అన్నాను, వెళ్ళిపోతున్నాను, దండం పెట్టి వెళ్ళిపోయి, మంత్రి నీ మాట విన్నాననుకో, ఈ ఆశ్రమం జోలికి వెళ్లకుండా వచ్చాననుకో, కానీ ఈ శత్రువు ఇక్కడ పెరుగుతున్నాడు కదా, వీడు పెరిగితే ప్రమాదం కదా అంటే, అప్పుడు మళ్ళీ మంత్రి అన్నాడు, మహారాజా వాడు ఇంత చేసి కొర్రాడు, ఇప్పుడు వాడి నాశనం కోరుకుని ఋషులతో తగాదా పడి మీరు నాశనం ఇవ్వడం కంటే ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఇందాక మీరు చేసినట్టే దండం పెట్టి తగ్గడం మంచిది. వీడు పెద్దాడయ్యి గొప్పవాడైనప్పుడు కదా వాడికి యుద్ధం వచ్చేది. నాకు 2 ఆలోచనలు తడుతున్నాయి. ఒకటి ఏమిటంటే, వీడు అడవిలో ఉన్నాడు, అడవిలో ఉన్నవాడు మన శత్రుజిత్తులాగా యుద్ధ విద్యలు నేర్చుకోలేడు, సాయం చేయడానికి ఇక్కడ ఎవరు సైనికులు లేరు, అన్నీ ఉన్న పదవిలో ఎవడుంటే వాడు వెనకే జనం ఉంటారు, కానీ పదవి లేకుండా అడవిలో ఉన్నవాడు రేపు పొద్దునెప్పుడు పెద్దాడయ్యాక నాదే సింహాసనం అంటే ఎవడు నమ్మడవాడిని, అసలు వాడు ఎవడు, వాడు ఎవడో ఎవడికి తెలియదు అప్పటికి. కాబట్టి వాడి విషయంలో మీరు పట్టించుకోకుండా మీ అబ్బాయిని మాత్రం భవిష్యత్తులో వీరుడిగా తీర్చిదిద్దండి, మీ అబ్బాయికి ధనుర్విద్య గదాయుద్ధం నేర్పండి, అన్ని రకాలుగా ప్రజల యొక్క సమ్మతి మీ మనవడికి వచ్చేలా చూసుకోండి. ఇంకా రెండవది నాకు ఇంకో ఆలోచన కూడా తడుతోంది, ఎంతకాలం వీళ్ళు అడవిలో ఉంటారు, ఏదో సమయంలో నగరానికి రాకుండా ఉంటారా? ఏదో సమయంలో ఈ కుర్రాడు ఈ ఆశ్రమం దాటి మన పొలిమేరంలోకి వస్తే అప్పుడు చంపేద్దాం. ఆశ్రమంలో ఉంటే ఋషులతో తగాదగా వెయిట్ వస్తే ఉంది. కాబట్టి వీడు ఇక్కడ నుంచి అటువైపు రాగానే ఒక్క దెబ్బకి నరిక వదలు పారేస్తే మనకి పెంట వదిలిపోతుంది. ఈ 2 సలహాలు మీరు పాటించనగానే వాడు సంతోషపెట్టిపోయి మంత్రిని మెచ్చుకున్నట్ట తన దాటిన తాను వెళ్ళిపోయాడు. మనవాడికి రకరకాల యుద్ధ విద్యలు నేర్పి వాడిని వీరుడిగా తీర్చిదిద్దడం అనే పనిలో పడిపోయాడు. ఇక్కడ ఆశ్రమంలో భరద్వాజుడు ఈ కుర్రవాడిని నేను రాముడు అంతటి వాణ్ణి చెయ్యాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి విలువిద్య నేర్పాడు. ధనుర్వేదం, వేదం, మల్లయుద్ధం, సంగీతం, సాహిత్యం, భవిష్యత్తులో అర్థశాస్త్రం తెలియాలి కనుక, రాజయ్యాక అర్థశాస్త్రం తెలియాలి కనుక, అది గణితం ఒకటేమిటి, సకల శాస్త్రాలలో అతన్ని కోవిదుడిని చేయడం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలం గడిచింది. 16 ఏళ్ళు వచ్చేటి కుర్రవాడికి విదల్లుడు అని ఒక ఆంతరంగికుడు ఉన్నాడు చెప్పాను కదా మీకు ఇందాక, ఈ మనోరమను అడవికి తీసుకొచ్చినవాడు ఆ లెదల్లోడే. వాడు కొంచెం వంగి వంగి నడిచేవాడు. మొదటి నుంచి వాడిని చూస్తే ఏమిటో కొంచెం ఆడంగి వేషాలు కింద కనబడేది. అందుకనే ఆ అడవిలో ఉండేటటువంటి ఋషుల పిల్లలు వాడిని వేళాపాడడం ఆడేవారు. ఒక రోజున ఆ వెదల్లుడు ఇలా తిప్పుకుంటూ నడుస్తూ ఉంటే క్లీవా 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 అన్నారట ఋషుల పిల్లలు. క్లీవా అంటే నపుంసకుడు, 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 నపుంసకుడు అన్నారట. ఆ సమయంలో సుదర్శనుడు అక్కడికి వచ్చాడు. ఆ బాధ వినబడలా, క్లీ వినబడింది వాడికి. యోగం అంటే ఇలా ఉంటుందండి. క్లేవా అని బాడంటే ఆ బాబోయి క్లీ వినబడింది. ఏం భలే ఉంది ఈ క్లీ అనుకుని క్లీ క్లీ అనుకుంటూ ఉండగా తెలియకుండానే పక్కన సున్నా చేరిపోయి క్లీం 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 అన్న మొదలుపెట్టాడు. యోగ జాతకులకి అమ్మవారు ఎవరో ఒకరి రూపంలో బీజాన్ని ఉపదేశం చేయిస్తుంది. అమ్మవారు డైరెక్ట్గా రావక్కర్లా, దైవం మానుష రూపేణ ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి అమ్మే. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, సత్యవ్రత ఉపాఖ్యానం చెప్పుకోవడం, పంది నోటి నుంచి అయ్యి వచ్చింది అహంకారం జపం చేశాడని చెప్పుకున్నాం. ఇవాళ ఏమైంది వీడికి, ఎవరో పిల్లలు క్లేమ అనడం ఏమిటి, వీడు క్లీమ్ అని వినిపించుకోవడం ఏమిటి, క్లీమ్ అని చెప్పించాట. 108 సార్లు చెప్పించగానే వాడికి తెలియకుండానే నుదుటి దగ్గర ఒక గొప్ప కాంతి కలిగింది. ఈ అక్షరం బాగా ఆకర్షించింది. ఇంకా అక్కడి నుంచి వాడు తింటున్నా తిరుగుతున్నా త్రాగుతున్నా కదులుతున్నా మెదులుతున్నా సర్వకాల సర్వావస్థలలో క్లీం క్లీం అనుకోవడం మొదలుపెట్టాడు. గురు ఉపదేశ మంత్రం కింద అయిపోయింది వాడికి. కేవలం వాడు వాడి అదృష్టం ఇంకోటి ఏమిటంటే, సరిగ్గా వీడికి ఆ ఉపదేశం వచ్చిన రోజున ఆశీజ శుక్ల పాడ్యం, శుక్ల ప్రతిపత్తికి అంటే శరం నవరాత్రి ఆరంభ దివసం నాడు వీడికి క్లీం అనే బీజం వచ్చింది. వాడు ఏకధాటిగా విజయదశమి వరకు అలా జపం చేశాడు. భరద్వాజుడు ఆశ్రమంలో మొత్తం శరన్నవరాత్రి మహోత్సవాలు చాలా అద్భుతంగా నిర్వహించేవాట. పగలు రాత్రి అమ్మవారిని 2 కూడా ఉపాసన చేసేవాడు ఆయన. అందులో ఆ పూజకే రాత్రి పూజ అని పేరు. పగటి పూజ కంటే రాత్రి పూజకి విశేషత్వం ఉంటుంది. శరన్నవరాత్రులలో రాత్రిపూట అమ్మవారిని 1000 తామర పువ్వులతో, 1000 అంటే పైన 8 వేసేవారు, 1008 తామర పువ్వులు, అవి కూడా సౌగంధిక పుష్పాలతో అర్చన చేసేవారు. హిమాలయ పర్వతాలలో సౌగంధిక పుష్పం అనే ఒక పుష్పం ఉంటుంది, అంటే 1000 రేకులు కలిగిన తామర పువ్వులు. ఈ 1000 రేకులు కలిగిన తామర పువ్వులు కొన్ని ఎర్రగా కొన్ని తెల్లగా ఉండేవి. అటువంటి సౌగంధిక పుష్పాలు భరద్వాజుడు తపోనిష్టాగరిష్ఠుడు గనక, మహానుభావులైనటువంటి ఋషుల్ని ఆకాశగమన శక్తి కలిగిన వాళ్ళని హిమాలయానికి పంపించి ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు 1008 పువ్వులు అక్కడికి తెప్పించేవాడు. భరద్వాజుడి శిష్యులు ఆకాశ మార్గంలో వెళ్ళి యక్షరాజు కుబేరుని అడిగి కుబేరుడి అధ్యయనంలో ఉన్న అలకాపురి దగ్గర ఉన్న సౌగంధిక పుష్పాల పొలను నుంచి రోజు పువ్వులు తెచ్చేవారు. ఆ పువ్వులతోటి అమ్మవారిని తన ఆశ్రమ ప్రాంగణంలో పూజించాడు. మట్టితోటి పెద్ద విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని అలంకరించేవారు. అలంకారం ఎంత ఎక్కువ చేస్తే అమ్మ అంత ఆనందపడిపోతుందండి. ఎలా అలంకరించాలో అలా అలంకరించారు. రోజు ఒక్కొక్క విధంగా అలంకరించారు. అంటే ఇవాళంటే మనం ఓ రోజు గాయత్రి ఓ రోజు సావిత్రిలో ఇష్టోచారం చేస్తున్నాం, కానీ ఇది దీనికి ఏం శాస్త్రం లేస్తున్నా, కానీ నవరాత్రులలో ఏ రోజు ఏమిటో ప్రథమం శైల పుత్రీచ ఆ శ్లోక ప్రమాణం ఒకటి ఉన్నది. ఆ శ్లోక ప్రమాణం ప్రకారంగా భరద్వాజుడు అలంకారం చేసేవాడు, నిత్యం అమ్మవారిని పూజించేవాడు. లలితా సహస్రనామాన్ని పరమ మధురమైన కంఠంతో ఆ భరద్వాజ ఆశ్రమంలో ఉన్న ఋషులు, అక్కడ ఉన్నటువంటి ఋషుల యొక్క పత్నులు పిల్లలు ముక్త కంఠంతో ఏకకంఠంతో పైగా ఒకేసారి జపం చేసేవారట. సాధారణంగా జపం చేస్తున్నప్పుడు ఈ సహస్రనామాలు పారాయణ చేస్తున్నప్పుడు ఒకడు ముందుకి వాడు లాగానా బేకానా ఉంటుంది, ఒకడు శ్రీమాత అంటే ఒకడేమో శ్రీమత్ సింహాసనేశ్వరి అంటాడు. అలా కాకుండా ఎంతమంది సుశిక్షితమైన కంఠములతో ఒక్కసారి పలికేవారట. ఎక్కడ ఒక కంఠానికి ఒక కంఠానికి కలవకపోవడం లేదన్నమాట, అంత చక్కగా ఉచ్చరించేవారు. అందుకే శరన్నవరాత్రులలో తమసా నదీ తీరంలో భరద్వాజ ఆశ్రమంలో నిత్యం నేను కొలువై ఉంటానని అమ్మవారు చెప్పిందంటే ఆలోచించండి. భరద్వాజుడు అంతటి భక్తుడు, నల్లని ఒత్తైన గడ్డం వేళ్లాడుతూ ఉండగా ఆయన ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే అమ్మవారు ఎదురు ఉండాలని నిలబడేది. విగ్రహం కాదది, ఒక విగ్రహం కోసం పెట్టుకున్నారు తప్ప ఆ విగ్రహం సాక్షాత్కరించి అమ్మవారి రూపంలో ఎదురు ఉండా కూర్చుని దర్శనమిచ్చేది. ఎదురు ఉండి అమ్మని చూసి ఎంతోమంది పులకించిపోయారు. తీరా దగ్గర కడితే ముట్టుకుంటే విగ్రహంలో ఉండేది, దూరం నుంచి చూస్తే అమ్మవారు కూర్చున్నట్టు ఉండేది. అలా రకరకాల అనుభూతులకి అమ్మవారు గురి చేసింది. అమ్మవారు మట్టితో తయారు చేయబడిన విగ్రహం అయినా వీళ్ళు ధ్యానం చేయగానే ఎర్రని శరీరంతో కనబడేదట. మట్టి విగ్రహం ఎలా ఉండాలి? నల్లగా ఉండాలి కదా. కానీ అలా ఉండేది కాదు ఆవిడ.
సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురతారానాయక శేఖరాం స్మితముఖీం ఆబీన వక్షోరుహం పాణిభ్యాం అలిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం.
అమ్మవారిని అంబికాం అంటే తల్లిని, అమ్మని ధ్యాయేత్ ధ్యానం చేస్తున్నాను. అంబిక ఎలా ఉన్నది? సింధూర అరుణ విగ్రహ. ఇది ద్వితీయ విభక్తి ఉంటుంది కాబట్టి పక్కన సున్నా చేరింది, కానీ నిజానికి ఏకవచ్చ ప్రథమా విభక్తులు అయితే విగ్రహ అన్నమాట. సింధూరము కుంకుమవలే అరుణ ఎర్రనైన విగ్రహము కలిగినది. అమ్మవారికి శరీరం ఉన్నది, ఆవిడ కూడా శరీరం ధరించింది. ఆ శరీరం ఎలా ఉంది? కుంకుమ వంటి ఎర్రని రంగుతూ ఉంది. అమ్మ అంత ఎర్రగా ఉందన్నమాట. ఆ కుంకుమలో కూడా ఉదయిస్తున్న సూర్యుడు వలె ఉద్యత్ భాను సహస్రాభ. ఉద్యత్ ఉదయిస్తున్న, భాను సూర్యుల యొక్క, సహస్ర వేల వలె ఆభ ప్రకాశిస్తున్నది. ఉదయిస్తున్న వేలాది మంది సూర్యుల కాంతి ఎట్లుంటుందో అమ్మవారు అలా ఉంది. ఒకేసారి ఆకాశంలో కొన్ని వేల మంది సూర్యులు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ ఉదయ కిరణాలు ఎలా ఉంటాయో ఆ రంగులో అమ్మవారు ఉందన్నమాట. త్రినయన, మూడు కళ్ళు కలిగింది అమ్మ. సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు తృతీయ నేత్రం. అందువల్ల త్రినయన. మాణిక్యమౌళి స్ఫుర తారానాయక శేఖర. అమ్మవారు తారానాయక శేఖరుణ్ణి అంటే చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకుంది. ఆవిడకు ఒక అద్భుతమైన కిరీటం ఉంది. ఆ కిరీటంలో అన్ని నక్షత్రాలే 13 ఉన్నాయి మణుల కింద ఏకంగా. ధగ 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 వెలిగిపోతున్న అపూర్వ రీతిలో ఉన్న కిరీటం మీద చంద్రరేఖను ధరించి ఉంది. స్మితముఖి, ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. అమ్మవారు మరీ ఎక్కువ కాదు, వికటాట్టహాసం వచ్చేది పక్కవాడు పొడి చేసి రావడం మళ్ళీ అది దరిద్రపు నవ్వు. అలా కాకుండా అందంగా నవ్వుతుందట. నవ్వు ఎప్పుడు ముఖానికి అందం, బిగుసుకోకూడదు. ఆ కట్టి కాలిపోయిన కట్టిలే కదా, ఎప్పుడు నవ్వకపోతే ఆ ఏం సుఖం ఉంటుంది. అందువల్ల అమ్మ లోకానికి చిన్న నవ్వు చాలా అందమైనది. అలా ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వాలి సుమారు చెప్పడానికి నవ్వు ముఖంతో కనపడుతుంది. అలా చిరునవ్వుతో ఉంటుంది వాడు. సమున్నత వక్షస్థలంతో సంగీతం ఒక స్థలం, సాహిత్యం మరొక స్థలం చేసుకుని ఉంటుంది ఆవిడ. పాణిభ్యాం చేతులలో ఒక చేతులు ఏం చేసింది? అడిపూర్ణ రత్న చషకం. రత్నాల చషకం అంటే గిన్నె. రత్న చషకం రత్నాల గిన్నె అంటే అన్ని గిన్నెల్ని అలా అనకూడదు. తాగడానికి ఏదైనా ద్రవం పోసుకునే గిన్నెల్ని మాత్రమే చషకం అంటాం సాధారణంగా. పూర్వం తేనె, పాలు, ఇప్పుడు మనం కాఫీ తాగినట్టుగా పాత్రలు ఉంటాయి కదా, అలాంటి ఒక పాత్ర ఆవిడ చేతిలో ఉండదట. అది పూర్తిగా రత్నములు తాపడం చేయబడిన బంగారు గిన్నె. అందులో ఏమున్నదనమాట? తేనె ఉంది. అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం. ఇప్పుడైనా ఈ భాష అర్థం చేసుకోవాలి. అడిపూర్ణ రత్న చషకము అన్నాడు అంటే ఏమిటి తెలుసా? అడి అంటే తుమ్మెద. ఈ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి మధుపాత్రలో తుమ్మెదలు ఉన్నాయి. తుమ్మెదలు ఎక్కడుంటాయి చెప్పండి? తేనె ఎక్కడుంటే అక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మధువు అంటే తేనె. ఇది అర్థం కాక దేవీ భాగవతాన్ని ఇంకా బోల్డ్ అవార్డులు పొందాము అని పైన టైటిల్ వేసుకోవడం వాటిని ఇలా అన్నానండి. అదేం భయం లేదు. ఎందుకు తప్పన మధు అంటే మద్యం అని రాశాడు ఒక ఆయన. ఆయన తాగుపోతుంటే ఇష్టం అనుకుంటే ఎంత తప్పండి అసలు. అది అమ్మవారికి ఇక్కడ సుస్పష్టంగా మధ్యంలో ఇది తేనె తీగలు ఉంటాయి, వచ్చి తుమ్మెదలు ఉంటాయా? అడిపూర్ణ రత్న చషకం ఉన్నప్పుడే అర్థం ఉండద్దా? కాబట్టి దేవీ భాగవతాన్ని రాయడానికి కూడా ముందు సంప్రదాయం తెలియాలి, ఉపాసనా బలం కావాలి. ఇష్టం వస్తే రాసేస్తే కాదు. ఇవాళేముంది, ఏ రకంగా అయినా సరే ఎక్కడో చోట ప్రైజులు పొందొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, కానీ డబ్బు ఎప్పుడు మనకి జబ్బు తగ్గించదు. గుర్తుపెట్టుకోండి, అమ్మవారి భక్తి లేకపోతే, సంప్రదాయం లేకపోతే, ఉపాసన లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద రథలే రాస్తాం. అమ్మవారేమో మనకు మళ్ళీ తాగుడు తగ్గింది పైగా, కళ్ళు తగ్గింది ఒకడు, సారా తగ్గింది ఒకటి, వాటి రోజు తగ్గుతాడు డబ్బులు పోసా. అమ్మవారు మద్యము తాగినది అని వ్యాఖ్యలు రాశాడు ఒక ఆయన. దేవీ భాగవతాన్ని అందుకే తొందరపడి ఎక్కడ పడితే అక్కడ ఏ అనువాదం పడితే అనువాదం స్వీకరించకండి. ఈ శ్లోకం చదివిన తర్వాత అప్పుడు అనువాదం చెయ్యాలి. అమ్మవారి చేతిలో పానపాత్ర ఉన్నది. ఆ పానపాత్రలో తుమ్మెదలు ఉన్నాయి. అడిపూర్ణ రక్త శశకం. తుమ్మెదలు ఎప్పుడు మధ్యంలో ఉండవు. బ్రాందీలో పడితే తస్తాయి అవి. అది తేనె. అందువల్ల తెలుసుకోవాలి మనం. అడిపూర్ణ రక్త శశకమును చేతిలో పుచ్చుకున్నది. తుమ్మెదలు వాలుతున్నటువంటి తేనె పాత్రని చేతిలో పెట్టుకుంది. రక్తోత్పలం బిభ్రతి. మరో చేతిలో ఎర్ర కలువ పువ్వు ఉన్నది. సౌమ్యాం. ఆవిడ ఎప్పుడు సౌమ్యురాలు. అస్సలు కోపం ఉండదు. కానీ కోపం లేకుండా ఉండదండి. 24 గంటలు సౌమ్యంగా ఉన్న ప్రమాదం. సౌమ్యం అంటే ఏమిటి? అనవసరముగా కోపం తెచ్చుకోదని అర్థం. అమ్మ ఎప్పుడు సౌమ్యంగా ఉందంటారు. ఏంటండి ఇదేం వలన? మహిషాసురుడు దంపతులప్పుడు ఆవిడ కళ్ళు ఎర్రపిక్కలుగా అంటుందే అని ఒక ఆయన అడిగాడు. అందుకే సంప్రదాయం తెలియాలని మళ్ళీ ఎందుకుంటున్నానంటే, సౌమ్యురాలు అంటే బొత్తిగా కోపం ఎరగదని కాదు, అనవసరముగా కోపము తెచ్చుకోని. మీరందరూ మంచివాళ్ళే, ఎప్పుడు సౌమ్యంగానే ఉంటారు. కానీ మరీ అలాగే ఒకలా గోపద ఉండను కొడుతుంటే ఊరుకుంటారా? ఎంత సౌమ్యులైనా మహాత్ములైనా నోట్లో వేలు పెడితే కొరకలేని వాళ్ళైనా మరీ బొత్తిగా గొంతుకులో కంటే వేలు పెట్టి కొరకలేమిటి కదా అంటే కసికలు కొరికవుతుంటారు. కాబట్టి అత్యావశ్యక స్థితిలో కోపము తెచ్చుకొని అనవసరముగా కోపము తెచ్చుకోని వాడు ఎవరి పేరు? సౌమ్యుడు. రాముడు గురించి ఏం చెప్పారు? సరిగ్గా రామాయణ ప్రారంభంలోనూ ఆయన ఎప్పుడు కోపం తెచ్చుకోడు. కానీ కస్య బిభ్యతి దేవాశ్చాత రోషస్య సంయుగే. ఎవడు కోపగిస్తే దేవతలు కూడా భయపడతారో అతడెవడు. అంటే కోపం రాదు రాముడికి, కానీ ఒకసారి వచ్చిందో దేవతలు కూడా భయపడాలి. అందుకే కస్య బిభ్యతి దేవాశ్చ దేవతలు కూడా రోషజాతస్య సంయుగే. ఆయనకి కోపం రాదు. ఒకవేళ రోషము తెచ్చుకుంటే దేవతలు కూడా బిభ్యతి భయపడాలి. అలా భయపడాలి. ఎవడికి కోపం వస్తే దేవతలు భయపడతారు? అతడెవడు అని వాల్మీకిని వాల్మీకి నారదుని అడిగితే అప్పుడు ఆయన ఇలాంటి వాడు ఈ భూలోకంలో ఒక్క రాముడే అని చెప్పాడు. అందువల్ల ఎప్పుడు రాముడు ప్రశాంతంగా ఉండినా కోపం రాదు అని ఎంత కొట్టినా పట్టించుకోకపోతే ప్రమాదం. అమ్మవారు కూడా సౌమ్య అని ఎందుకు పిలువబడిందంటే, ఎప్పుడు అమ్మకి కాదు రాదు కోపం, కానీ లోకద్రోహులైనటువంటి వాళ్ళు, పాపాత్ములైన వాళ్ళు, నీచాతి నీచులు, నికృష్టులు పెరిగిపోయినప్పుడు మాత్రం కోపం తెచ్చుకుంది. నటించే పాపాన్ని మళ్ళీ ఆ పాపాన్ని విడిచిపెడుతుంది. అటువంటి ఆవిడ సౌమ్య. రత్నఘటస్థ రక్తచరణ. ఆవిడ కాళ్ళు ఎర్రగా ఉంటాయి. రక్తచరణములు ఎంత ఎర్రగా ఉంటాయి? నరికాళ్ళు తామర పువ్వుల్లో విరిగిపోతాయట. అటువంటి పాదములకు రత్నములు తాపడము చెయ్యబడిన నూపురములు ధరిస్తుంది ఆవిడ. అటువంటి తల్లిని ధ్యానం చేసి పూజించేవారు వీళ్ళు. ఆ 9 రోజులు నవరాత్రుల కాలంలో పూర్తిగా ఈ కుర్రవాడు ఉపవాసం ఉన్నాడు. వాడికి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. అన్ని రోజులు ఆయన ఉన్నాడని మీరు ఉండకండి, ఒక దెబ్బకి ఎగిరిపోతారు. ఎందుకంటే ఆయనకి అమ్మవారు ఒక ప్రత్యేక శక్తి ఇచ్చింది. ఎట్టి పరిస్థితులలో కూడా ఎక్కువగా తిన్నా అసలు తినకపోయినా ఆ ఇద్దరు అనారోగ్యం పాలవుతారు. కలియుగంలో పూర్తిగా కటిక ఉపవాసం పనికిరాదు. పద్మపురాణంలో భాగవత మహిమలోనూ చెప్పారు, శరన్నవరాత్రుల్లో కూడా చెప్పారు. ఏమన్నా తెలుసినా, ఒరే పిచ్చాడా, బాగా ఎక్కువగా తినడం, అసలు తినకపోవటం, ఈ రెండు తామస లక్షణాలు. ఇదే భగవద్గీత కూడా చెప్పలేదా? అత్యాహారం తీసుకోకపోవటం లేదా అసలు తీసుకోకపోవటం, ఈ రెండు ప్రమాదమే. కలియుగంలో ఏం చేయాలి? మన శరీరమునకు ఎంత అవసరమో అంత తినాలి. శరన్నవరాత్రుల్లో మధ్యాహ్నం 1 గంటే దాకా పూజ చేయడానికి కుదరడం లేదనుకుందాం. ఆ 1 గంట దాకా ఏమీ తినకపోతే అప్పుడు కడుపులో గ్యాస్ తందేసి చచ్చిపోతాం. ఆ సమయంలో శ్రీమాత ఓ శ్రీ మహారాజ్కి బాబోయ్ అంటే ఇంకేం పూజ చేస్తాం? కాబట్టి ఏదో లఘుగా మీ శక్తిని బట్టి ఒక 12 ఇడ్లీలు, నా శక్తిని బట్టి నేను 2 ఇడ్లీలు, ఏదో అలా చట్నీలో ఉంచుకొని కాస్త నేసుకుని నేసి వేసిపోయి ఇంకా అంతకంటే ఎక్కువ తినకుండా. అలాగే రాత్రిపూట కూడా లఘ్వాసి అవ్వాలి. అల్పాహారీ తపోధన. తపస్సు అనే ధనం కలిగిన వాడు ఆహారము తక్కువగా తినను. ఆ కాస్తతోటే శక్తి తెచ్చుకోగలుగుతాడు. కాబట్టి ఎంతో ఒకటి తినాలి. నోపవాసంతు కర్తవ్యం కథాశ్రవణ కారకం. భగవత్ కథ వినడానికి ఎప్పుడూ కూడా ఉపవాసం ఉండకుండా ఉండడం మంచిది. పూర్తిగా మానేయొద్దని చెప్పాడు అన్నమాట. కొంచెం సేకరించు. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే వ్యాసుల వారు భోజనంతు వరం మంచి కథాశ్రవణ కార్యక్రమం మళ్ళీ 2 పాదంలో చెప్పాడు. కొందరు ఉన్నారట టిఫిన్ తింటే పడదు పక్కవాడు. ఏంటో ఒక్కొక్కడికి బాధ, ఎన్ని తిన్నా అన్నం తినకపోతే అంటారు పాపం. అందుకని వాళ్ళ కోసం కూడా వేదవ్యాసులు వారు పద్మపురాణంలో ఈ 5వ అధ్యాయంలో భాగవత మహిమలో ఏం చెప్పారు? భోజనంతు వరం మంచి. నాయన నువ్వు పూజ చేయలేకపోతున్నావా? నీరసం వస్తుందా? పద్మాగర్ గారు చెప్పే దేవీ భాగవత కథ వెళ్ళలేకపోతున్నావా? కథాశ్రవణానికి అవసరం అనుకుంటే కొంచెం అన్నం తిను. ఏదో మరీ ఎక్కువ తినకుండా ఒక 4-5 కేజీలతోటి కుక్కర్ పెట్టుకుని అందులో రకరకాల పదార్థాలు చేసుకుని కొంచెం లఘువుగా తిన్నాయా అంటే శరీరం ఎక్కువ పడిపోవాలా పడిపోకూడదు అలాగే ఎక్కువ తింటే నిద్ర వస్తుంది కనుక అవన్నీ దృష్టిలో పెట్టుకోమని కాదు ఉద్దేశం. ఉద్దేశం ఏంటంటే వ్యాసుడు ప్రజల శ్రేయస్సు ఎరిగిన వాడు ఆయన. అందులో ముఖ్యంగా కలియుగ మానవులు ఎలా ఉంటారో ఆయనకు బాగా తెలుసు. పాపం కలియుగంలో మానవులకి పూర్వం ఉన్న శక్తి ఎక్కడ ఉంటుందండి? గట్టిగా 2 గంటలు కూర్చొని పురాణం చెబితే చెప్పేవాడికి నడు చెప్పి వినేవాడికి నడు అక్కడి నుంచి ఇటు కూర్చుని ఇటు కూర్చుని మధ్యలో నడిచి వచ్చి కూర్చుని ఏదో పెద్ద మహానుభావుల్లో మధ్యలో వచ్చి కూర్చుని మళ్ళీ లేచి వెళ్ళిపోవడం 2 అడుగులు వేయడం. బ్యాక్ సీట్లో కూర్చుంటే లాభం ఉంది, వచ్చాడో పోయాడో ఉంది, ఇంకా ముందు కూర్చుంటే అటు ఇటు లేస్తాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కలియుగం లక్షణం. అలసులు మంద బుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములెవియు చేయజాలవి కలియుగ మందు మానవులు. ఎప్పుడో చెప్పారు 5000 సంవత్సరాల క్రితం. ప్రాయేణ అలసాహ, కలియుగంలో ఎక్కువగా అలసులు స్వామిపోతులై ఉంటారు. ఎప్పుడు వీలుంటే ఎప్పుడు రెస్ట్ అనమాట, ఇక ఇంకా రెస్ట్కి అర్థం ఉండదు. విమానం ఎక్కాం నిద్ర, కుర్చీలో కూర్చున్నాం నిద్ర, తిన్నాం నిద్ర, పురాణంలో నిద్ర, బయటికి వెళ్ళాం నిద్ర, హారతిచ్చులు అవలించడం అది నిద్ర. ఇలా అలసులు ఎక్కువగా ఉంటారు. మంద బుద్ధి బలులు, తెలివితేటలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. క్రమక్రమంగా జ్ఞాపక శక్తి పోయి మీరు ఏదైనా చూడండి, అద్భుతంగా వేదం చదువుతున్నాడు అనుకున్నాను ఒక ఆయన, ఎదురుకుండా ఫోన్ పెట్టుకుని అందులో చూసి చదివేస్తున్నాడు అనమాట. పుస్తకం లేకుండా ఏం చదివేస్తున్నాడు, ఆయన సంకల్పం కూడా వచ్చిపోయాడు ఇలా నొక్కేయడం. ఇవాళ ఇంకా సత్యనారాయణ వ్రతకల్పం కావాలంటే ఈ ఫోనే, ఇంక అన్నిటికీ ఎదురుకుండా కనపడుతున్నాడు. ఆఖరికి వాడు ఏ దారిలో పెడుతున్నాడు తెలియదు, గోదావరి తెలియదు, రాధా రోజు తెలియదు, అన్నిటికీ 2 మైల్స్ ఆఫ్టర్ క్వార్టర్ మైల్ కీప్ లెఫ్ట్ కీప్ రైట్. ఇది కొద్ది రోజులు పోయిన తర్వాత నీ పక్కన పెళ్ళం ఉందని కూడా చెప్పాలి, చెబితే తప్ప. ఆఫ్టర్ సమ్ టైమ్ ఎడం వైపు పెళ్ళం, తెలుగులో కూడా పెట్టారు సార్, కుడివైపు కుడివైపు కంచం, పైన మంచం, ఇన్నింటికి తిను, ఇవన్నీ చెబుతూ ఉంటే తిను అంటే తింటాడు అనమాట. లేదా అదే రొట్లు పెట్టి రంప పొట్టు కూరినట్టుగా పొట్టుపోయి కూరని కోరాలి. ఏంటో తెలియకుండా అయిపోతామని తెలుసు కనుక జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. పూర్తిగా యంత్రముల మీద తంత్రాల మీద ఆధారపడతారు. అల్పతరాయువులు, ఆయువు తగ్గిపోతుంది. ఉన్న 4 రోజులు ఉగ్రరోగ సంకలితులు, మాయదారి రోగాలు, అసలు రోగాలకు పేరు ఉండదు అనమాట. అది ఏమేమిటో పేర్లు పెడతాడు, ఆరేపంటాడు, ఈరేపంటాడు, దానికి ఇంకో రోగం మందు అంటాడు. ఈ మందులకి ఎంత సంపాదించినానండి పాప, సంవత్సరానికి సంపాదించిన దాంట్లో 300 అధిక ఈ డబ్బులంతా కూడా పూర్తిగా రోగాలకి పోతాయి. సుకర్మాలు చెయ్యలేరు. అందుకని వేదవ్యాసుల వారు నాయనలారా ఈ రకంగా నడుచుకోండి అని చెప్పాడు. నేను నిజం చెప్పనా, వ్యాసులు చెప్పినట్టు కొంచెమైనా మనం నడుచుకుంటే క్రమశిక్షణతో ఇవాళ చాలామంది ఆసుపత్రికి వెళ్ళక్కర్లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వాటికి అవగాహన లేక అయిపోతున్నారు. కానీ ఇంత తిను, ఈ సమయం అనుకులే, చాలా జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకో, ఆయన పూజలలో కూడా నువ్వు ఎంతో కొంత ఏదో ఒకటి స్వీకరించకుండా చేయొద్దని చెప్పాడు. ఆయన మహానుభావుడు గనక మనోరమ పుత్రుడైన సుదర్శనుడు మాత్రం 9 రోజులు ఏమీ తినకుండా క్లీన్కార జపమే ఆహారంగా బ్రతికాడు. ఈ సౌగంధిక పుష్పాలు రోజు తెచ్చి పూజ చేస్తున్నప్పుడు అతనికి ఇంకొక భాగ్యం కూడా దక్కింది. ఏమిటి? భరద్వాజుడు, నాయన నేను ఒక్కొక్క నామం చెబుతాను అమ్మని వర్ణిస్తూ, ఆ నామం చదవగానే పువ్వు నువ్వే పెట్టాం పాదాల దగ్గర అన్నట్ట, అది వాడికి యోగం. గురువుల కటాక్షం అంటారు దాన్ని. అందువల్ల ఏమయ్యేది, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనగానే ఆ నమః అన్నప్పుడల్లా ఒక పువ్వు పెట్టాలి. ఈ నమహాన్ని మీరు చదువుకుంటుంటే పక్కవాడు వచ్చి ఏమండి పొయ్యి మీద ఎలా పెట్టారా అని పలకరించేవాడు ఉండేవాడు కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పూజలు కూడా చివరికి ఎలా తయారయ్యాయంటే గురువుగారు వచ్చి పూజ చేస్తున్నట్టు వీళ్ళు మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటాడు, నాకు విసుకొచ్చేస్తున్నమాట. అలా ఉండకూడదు. ఆ కాసేపు ఏమవుతుంది, మహా అయితే పిలిచాం, వాళ్ళు వచ్చారు, కూర్చుంటారు, వచ్చిన దగ్గర హాయ్ వచ్చావా తిన్నావా అంటే, ఈ తినడం వచ్చావు, ఈ చెక్కులు, ఈ చదివింపులు, మాయగారి బట్టలు ఇవేనా మిగిలేవి, అవి బాబు అక్కడి నుంచి లేవకుండా పాప ఈ పురోహితులు వారు మంత్రం చదువుతున్నాయని, మేము వచ్చామండి బట్టలు తెచ్చామండి పెట్టద్దా అంటే అంటాం. అంత వేద పండితుండి పట్టుకుని చదివింపుల కోసం ఉపయోగించుకుంటున్నాం వచ్చేవారికి. ఇలా అన్నామని బాధపడదు, బాధపడినా పర్వాలేదు, కానీ ఆ కాసేపు ఈ పిచ్చలు పక్కన పెట్టండి. బోడి చదివింపుల కోసం మనం పూజ పెట్టుకున్నది, చదివింపులు ఎప్పుడైనా చేసుకుంటాం. సత్యనారాయణ వ్రతం చేసుకునే దేనికోసం, వాడు చేరడతాడు, బావగారు వచ్చి బట్టలు పెడతాడనే, ఈ బట్టలు నీ దగ్గర ఉండవా, భగవంతుణ్ణి సంపూర్ణ శ్రద్ధతో ప్రపంచం మరిచి తదేక చిత్తంతో ధ్యానం చేయడానికి ఉన్న కాసేపు వాడు అన్నం తిన్నాడా కాఫీ తాగాడా ఇవే పట్టించుకుంటే ఇంక దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాడు? కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి శ్రద్ధాశక్తులతో ఆయన నామస్మరణ చెయ్యడమే పాపం. నమః అనగానే పుష్పం పెట్టేవాడు ఆయన, దానికి అంత ఏకాగ్ర చిత్తం అని పేరు అనమాట. అలా చేశాడు ఆయన. 9 రోజులు పూర్తయ్యి, 10వ రోజున సంపూర్ణంగా యజ్ఞం కూడా ఆగుతైపోయింది. అందరికీ ప్రసాదం పెట్టాడు గురువుగారు భరద్వాజుడు. ఆ పదో రోజు అర్ధరాత్రి తన ఆశ్రమం దగ్గర కూర్చున్నట్ట ఈ కుర్రవాడు సుదర్శనుడు. అస్సలు నిద్ర పట్టల. ఈ 9 రోజులు జరుగుతున్న పూజ, గురువుగారు చెబుతున్న అమ్మవారి కథ, పుష్పాలతో పూజ, అమ్మవారు ఎర్రగా కనబడుతూ ఇవే కళ్ళ ముందు కనబడుతోంది. ఆ సమయంలో అలా కళ్ళు మూసుకుని ఆనందంతో పులకించిపోతున్న ఈ కుర్రవాడికి ఎదురుగుండా ఒక అద్భుతమైన వెలుగు కనపడింది. ఒక్కకు వెలుగు కాదు, మామూలు వెలుగు కాదు, ఒకేసారి కోటాను కోట్ల సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతి కనపడింది. ఇంతమంది సూర్యులు వస్తే మనం తట్టుకోగలమా? అసలు ఒక సూర్యుడే మనకి కొంచెం దగ్గరగా వస్తే మన శరీరాలు కాలి భస్మ అయిపోతాయి, ఆ వేడి తట్టుకోలేము. అందుకే అమ్మవారు కోటి సూర్య కాంతితో వెలిగిపోతున్నా కోటి చంద్ర సుశీతల, కోటి చంద్రుల చల్లదనంతో ప్రత్యక్షమైంది అతనికి ఎదురుకుండా. సింహవాహనం, ఆ వాహనం మీద 8 చేతులు, ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో బాణం, మరో చేతిలో చక్రం, మరో చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మధుపాత్ర, మరో చేతిలో పద్మం, ఒక చేతిలో గద, మరొక చేతిలో డాలు కేటకం. ఈ 8 పుచ్చుకొని చిరునవ్వు నవ్వుతూ ఒక విశాలమైన సింహరాజు మీద, మృగరాజు మీద కోటాను కోట్ల సూర్యుల కాంతితో ప్రత్యక్షమైంది అమ్మ. ఉద్యభాను సహస్రాభయ ప్రత్యక్షమైంది. సమస్వచ్ఛ నాసాలంబ విరాజిత, స్వచ్ఛమైన ముక్కుతో, అది కూడా సమముగా, మరీ పొడుగు ముక్కు లేకపోతే అతుక్కుపోయిన ముక్కు కాకుండా సమస్వచ్ఛ అన్నాడు. సమముగా ఉన్నది, స్వచ్ఛమైనది, అటువంటి నాసాదండంతో విరాజితురాలయ్యింది. ఇంకా దంతాలున్నాయి, కొంత పొట్మల దంతాలు అన్నారు. మల్లె మొగ్గలు, మొల్లలు ఇవి పట్టుకొచ్చి ఆవిడ పళ్ళు కింద పెట్టినట్టుంది. అంత చక్కగా తెల్లగా మెరిసిపోతున్న దంతాలు. చివుడు మాత్రం ఎర్రగా, ఈ దానిమ్మ గింజలు ఉండేటటువంటి చర్మం ఉంటుందో ఎర్రగా అలా ఉందన్నమాట. అంత చక్కగా ఉందా లేదా అనిపిస్తున్న సన్నని నడుముతో, సమున్నత వక్షస్థలంతో, మహాసౌందర్యంతో భువన సుందరి, విశ్వసుందరి, శ్రీసుందరి ప్రత్యక్షమైంది. అమ్మ ప్రత్యక్షమైతే ఇంకా తీరని కోరుకుంటుందా? యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీసుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. సాధారణంగా భోగాలు కావాలంటే, సుఖాలు కావాలంటే మోక్షం ఉండదు. సుఖలాలసుడైన వాడికి భగవద్ధ్యానం చేయటం కుదరదు గనక దానివల్ల సాధారణంగా భోగజీవులు మోక్షం పొందలేరు. మోక్షం కావాలంటే భోగాలు ఉండవు. అదే అమ్మని భక్తితో పూజిస్తే శ్రీసుందరి అంటే జగన్మాతని సేవన తత్పరాణం అన్నాడు. తత్పరత్వంతో సేవించాలి. ఇక నువ్వే దిక్కు, నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు బాబోయని అత్యంత భక్తి శ్రద్ధలతో సర్వకాల సర్వావస్థలలో మన హృదయాదులన్నీ సమర్పించి పూజిస్తే అటువంటి వాడికి ఇటు భోగం ఇటు మోక్షం కరస్థయేవ అరచేతిలో ఉంటాయి. భోగాలు మోక్షాలకి ఎక్కడికి వెతుక్కోకల, అరచేతిలో మోక్షం చూపిస్తుంది, అరచేతిలో సకల సుఖాలు ప్రసాదిస్తుంది ఆ తల్లి. అందుకే జగన్మాతను ఎక్కువ మంది పూజించి తరించారు పూర్వకాలంలో. మహాత్ములైన ప్రతి వ్యక్తులు కూడా, తొందరగా మోక్షం పొందిన వాళ్ళందరూ కూడా అమ్మని తప్పక ఏదో ఒక రూపంలో మహాలక్ష్మిగా, మహాకాళిగా, మహాసరస్వతిగా అనేక నామాలతో ఉపాసించి తరించారు. అటువంటి తల్లిని చూచి భక్తి శ్రద్ధలతో పులకించిపోయాడు ఆయన, పాదాల మీద పడిపోయాడు. ఆ పూర్వ సౌందర్యాన్ని చూసి వర్ణించలేక అలా ఉండిపోయాట. అప్పుడు అమ్మన్నది, నాయన నీకు అనేక శక్తులు ఇస్తున్నాను, నీ దివ్యశక్తితో నన్ను స్తోత్రము చెయ్యగలవు. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీకు ముందు వెనక సర్వకాల సర్వావస్థలలో నీకు రక్షణగా ఉంటాను, నన్ను చూడాలనుకున్నప్పుడల్లా దర్శనమిస్తాను. ఇంకా చెబుతున్నాను విను, కొద్ది రోజులలో నీకు వివాహం కూడా కాబోతున్నది, ఒక పరమసుందరీమణి నీకు భార్య అవుతుంది, నీ శత్రువుల్ని జయిస్తావు. ఇప్పుడు ప్రస్తుతం 16 సంవత్సరాలు గుర్తవుతున్నాయి, మరి వచ్చే 6 నెలలలోపు నువ్వు సర్వ కార్యాలలో దిగ్విజయాన్ని పొందుతావు, నీ తండ్రి సింహాసనం నీకు వస్తుంది అని దీవించి, నీవెప్పుడు కావాలంటే అప్పుడు తలుచుకుంటే వచ్చేందుకు వీలుగా నేను నీకు దివ్య దృష్టి ఇస్తాను అని తన చేతిలో ఉన్న శంఖాన్ని వాడి నెత్తి మీద పెట్టింది. అమ్మవారి చేతిలో ఉన్న శంఖం పెట్టడంతో అతని వెంటనే మాట్లాడే శక్తి వచ్చింది, చూడగలిగే శక్తి వచ్చింది. ఏమిటి చూడడం? దివ్యమైన వస్తువుల్ని కూడా చూడగలిగే శక్తి వచ్చింది. కొన్ని వస్తువులు ఎవరి కంటికి పడితే వాళ్ళ కంటికి కనపడవు, వాటిని అగోచర వస్తువులు అంటారు. గాలిని మనం చూడగలం ఎంత గింజుకున్నా, కానీ ఈ శంఖం వాడిని ఎత్తు మీద పెట్టగానే వాయువు కూడా ఒక రూపంతో ఆయన దర్శనం ఇచ్చేట కుర్రాడికి. ఇంకా మన అధోలోకాలు ఉన్నాయే, భూలోకం కింద ఉన్న అతలం వితలం సుతలం తరాతలం రసాతలం పాతాళ లాంటి లోకాలు, ఆ లోకాలలో ఉన్న మహాసత్వాలు, ఇంకా బలిచక్రవర్తి, ఇటువంటి వాళ్ళందరూ ఆయనకి కళ్ళు మూసుకుని చూడాలనుకుంటే కనపడ్డం మొదలుపెట్టారు. ఊర్ధ్వలోకంలో ఉన్న దేవతలు కనపడ్డం మొదలుపెట్టారు, పితృదేవతలు కనపడ్డారు, తండ్రి కూడా ఇంద్రుడి సింహాసనం పక్కన ఒక దివ్యాసనంలో కూర్చుని దర్శనం ఇచ్చాడు. ఆ వెంటనే ఆయన మళ్ళీ, అమ్మా ఇలా ఎల్లప్పుడూ వీళ్ళందరూ కనపడితే కూడా నీవే దృష్టిపోయి వెళ్ళదగిపోతుంది, కాబట్టి నేను చూడాలనుకున్నప్పుడు మాత్రమే ఈ వస్తువులు కనపడేటట్టు, అగోచర వస్తువులు గోచరమయ్యేటట్టు తక్కిన వేళల్లో కనపడకుండా అనుగ్రహించు అన్నాడు ఆయన. తథాస్తు అంది ఆవిడ. అమ్మ దృశ్యాలు అయిపోయింది. అప్పటి నుంచి వాడికి ఏం కనపడ శక్తి, ఏదైనా ఈ వస్తువులు చూడాలనుకుంటే ఎక్కడో కనపడేదట త్రిభువనాలలో. అమ్మ అనుగ్రహంతో వాడి శరీరాలకి కోటి గాంధీవముల శక్తి వచ్చింది. గాంధీవం అంటే చాలా గొప్పది. ఆ రోజులో బ్రహ్మదేవుడు ఒకప్పుడు ముచ్చట పడి ఒక ధనుస్సును నిర్మించాడు, దానికి గాంధీవం అని పేరు పెట్టాడు. 60,000 సంవత్సరాలు పూర్తిగా 60,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడు గాంధీవాన్ని ధరించాడు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఏం చేశాడు, ప్రజాపతి అని ఒక ఆయన ఉన్నాడు, బ్రహ్మగారికి సహాయం చేసే కొందరు ప్రజాపతులు ఉండేవారు. వాళ్ళలో ప్రజాపతి ఏం చేశాడు, బ్రహ్మదేవ ఈ విల్లు చాలా ముచ్చటగా ఉందని నాకు ఎమ్మని అడిగాడు. ఆయన వాడికి ఇచ్చాట. ఆయన ఏం చేశాడు, 5,000 సంవత్సరాలు ధరించాడు. ఆ తర్వాత ప్రజాపతి దగ్గర నుంచి ఇంద్రుడు సేకరించాడు, ఇంద్రుడు 3,000 సంవత్సరాలు ఆ ధనుసు ధరించాడు. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గర నుంచి ఆ ధనుసు చంద్రుడి దగ్గరికి వెళ్ళింది, చంద్రుడు దానిని 2,000 సంవత్సరాలు ధరించాడు. ఆ తర్వాత చంద్రుడి దగ్గర నుంచి వరుణుడు సేకరించాడు, వరుణుడు 1,000 ఏళ్ళు ధరించాడు. వరుణుడి దగ్గర నుంచి అగ్నిహోత్రుడు తీసుకున్నాడు, అగ్నిహోత్రుడు 100 ఏళ్ళు ధరించాడు. ఆ తర్వాత అగ్నిహోత్రుడు ముచ్చటపడి ఖాండవ వనదహన సమయంలో అర్జునుడికి ఇచ్చాడు, 65 ఏళ్ళు 65 ఇయర్స్ దాన్ని ధరించాడు అర్జునుడు. ఇది గాంధీవ చరిత్ర. అందుకే వెళ్ళేటప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు, నేను వరుణుడి దగ్గర తీసుకున్నాను దీన్ని, కాబట్టి సముద్రంలో వేసి మరీ వెళ్ళిపోరా బాబు, నీ కూడా పట్టుకెళ్ళడానికి వీల్లేదుగా, చచ్చిపోయేటప్పుడు ధనుసు రాకూడదు అంటే చిట్ట చివరగా అర్జునుడి శరీరం విడిచిపెట్టే ముందు వరుణుడికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు దాని తిరిగి. ఆ గాంధీవం చాలా బలమైనది, విల్లది 100,000 విండ్ల వరయన్ అంటాడు. మహాభారతంలో విరాట పర్వంలో గాంధీవం గురించి అర్జునుడు ఉత్తర కుమారుడికి వివరిస్తూ నపుంసకుడు రూపంలో ఉన్నాడు కదా, ఆ సమయంలో ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు మీద గాంధీవం ఉంది, ఆ గాంధీవం తప్ప నాకు యుద్ధం చేయడానికి పనికిరవు అది పట్టుకుని అంటాడు అండి. అది ఇందకమునందు గాంధీవం ఉన్నది, అదిగా నిబద్భుతోద్రేక విలాసోన్నతి గౌరవము పెద్దయు అన్నువలి వింట్లు కురుచల అలతివలంబు, ఇవి నీ కొలదివి వీర విహారమునకు తగవు అని చెప్పి, ఇవి నీలాంటి వాళ్ళు యుద్ధం చేయడానికి పనికొచ్చే వీళ్ళు నీ చేతిలో ఉన్నవి, నీలాంటి వాళ్ళకు అన్నాడు. ఇవి నీ కొలదివి అంటే అర్థమైందా, నీ లెవెల్కి సరిపోయే వీళ్ళు, నాకు ఇది సరిపోదు, నేను గట్టిగా లాగితే విరిగిపోతుంది ముక్కలైపోతుంది, పటుకు నేను ఇలా లాగానా ఆ తర్వాత యుద్ధానికి పనికిరాదు, ఇటువంటి దాన్ని కూర్చొని కౌరవంతో యుద్ధం చేయడం కష్టం, అందుకని ఇన్ నగమునందు ఈ చెట్టు మీద గాంధీవం ఉన్నది, గాంధీవం అనే వీళ్ళు ఉన్నది, అది కానీ మద్భుజోద్రేక విలాస ఉన్నతికి ఓర్వవు పెద్దయు అన్నువలి విండ్లు కురుచులు అలతి బలంబులు, తక్కువ బలం కలిగినవి కురచవి, ఇవి నా భుజ బలానికి సరిపోవు, అదో 100,000 విండ్ల వరయన్ అన్నాడు. 100,000 అంటే 100,000 విండ్లు యొక్క బలం ఎంత ఉందో అంత బలం గాంధీవంలో ఉంది. అంత గాంధీవం ఎంత శక్తి ఉన్నదో అటువంటి శక్తి ఇతడి యొక్క భుజాలకు వచ్చిందట అమ్మవారు అడుగునట్టు. భుజం అంత గాంధీవం, 100,000 విండ్లకు ఉన్నటువంటి ఆ పటుత్వం పరాక్రమం చేతులకు వచ్చింది. అమ్మ అనుగ్రహంతో అతనికి ఒక ధనుస్సు లభించింది, అక్షయ తోణీరాలు వచ్చాయి, ఎన్ని బాణములు తీసినా ఎప్పుడు 4 ఉండేటటువంటి అమ్మల పొదనమాట. ఎప్పుడు కొంచెం ఓ 100,000 కింద బాణాలు పోగేసుకుని పట్టుకెళ్ళాలంటే కష్టం కదా, ఇతరంగంలోకి వెళ్ళాము, ఇన్ని బాణాలు మోసుకెళ్ళాలంటే కష్టం కదండి. అందుకని పూర్వం మహానుభావులకి అక్షయ తోణీరాలు ఇచ్చేవారు, అంటే ఎన్ని తీసినా తరగనటువంటి బాణములు కలిగినవి. ఈ వెనకాతల బాణాలు పెట్టుకోవడానికి ఒక పొది ఉంటుంది, అమ్ములు పెట్టుకుంటాం కనుక అమ్ముల పొది, ఇందులో 4 బాణాలు ఉండేవాట, ఒకటి తీస్తే మళ్ళీ ఇంకోటి వచ్చేది. ఎంత సుఖం అండి, ఇటువంటి ఏటీఎం కార్డు ఒకటి ఇప్పించాడు గురుగారు, తీసేటప్పుడల్లా ఎన్ని డాబాలు తీసినా మళ్ళీ అంతా అందులో పూడుకుపోవాలి. అవి నేను ఇవ్వకూడదు రా నాయన, నీకు ఇచ్చే శక్తి ఉంటే నేనే పెట్టుకునేవాడిని. అందువల్ల ఏదో పిల్లలను అడుగుతారు తమాషాగా, నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు పిల్లలు చాలా కొంటిగా అడిగేవారు, గురువుగారు ఇక్కడ మాయమై ఇంకో చోట ప్రత్యక్షమయ్యే అదృశ్య శక్తి ఉంటుందంటారా, ఆ మంత్రం నాకు ఇప్పించకూడదని ఒక కుర్రాడు అడిగాడు. వాడు ఎంత చేసి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
అడిగితే నేనన్నాను, ఎందుకురా నాయన నీకు ఆ మంత్రం అని అడిగేస్తా కొంటిగా. ఏం లేదండి, సెయింట్ తెరిసా ఉమెన్స్ కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించానండి, మీరు ఈ మంత్రం ఇచ్చానంటే ఇక్కడ వాయిలో అక్కడికి వెళ్తే అమ్మాయిని పట్టుకుపోతానండి, పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఎంత తీసుకోడు బీహెచ్సి వాడు, ఇప్పుడు అర్థమైందా, అందుకే ఈ మంత్రాన్ని నేను దాచాం. ఆ మంత్రం నీకు ఇచ్చానుకో, ఈ పెచ్చపని చేస్తావు, రేపొద్దున ఇంకోటి చేస్తావు. కాబట్టి కలియుగములో నీలాంటి వాళ్ళు మహానుభావులు ఉంటారని తెలుసు కనుక వేదవ్యాసుల వారి లాంటి వాడు ఈ మంత్ర శాస్త్రాలు దాచారు, లేకపోతే ఇంకేమన్నా ఉందా, ఈ మంత్రాలే కనుక అట్లనే వాడికి చేతిలో కంటే ఈ ఐసిస్ శుక్రవారి చేతిలో ఈ మంత్రం పెడితే ఈ దేశంలో ఒక్కడ బతుకుతాడా? అందువల్ల ఈ మంత్రములు కలియుగములో ఎక్కువగా పనిచేయకుండా పోవడానికి మూల కారణం ఇలాంటి దుర్మార్గులే. ఈ అక్షయతుండీరాలు ఇవన్నీ వచ్చేవాళ్ళు, ఇవేం వచ్చినా వాళ్ళ అమ్మకి అమ్మ అమ్మ అనుగ్రహంతో వచ్చాయి అన్నాడే తప్ప నేను గొప్పవాడు అయ్యాను, అమ్మ నాకు ఈ వరాలు ఇచ్చింది ఇవేం చెప్పలేదు ఆయన. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు అమ్మే చెబుతుంది అనుకున్నాడు, విల్లు లోపల పెట్టాడు, నిత్యం భక్తితో అమ్మవారిని అలా పూజిస్తూనే ఉండేవాడు. ఆయన మనస్సులో గురువైన భరద్వాజుడి మీద అత్యంత కృతజ్ఞత ఉండేది. అన్నిటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞత చాలా అవసరం. అందులో గురుస్థానంలో ఉన్నవాడి మీద మరింత కృతజ్ఞత ఉండాలట. ఎన్ని ఉన్నా భగవంతుడు అవలక్షణాలు, మనలో ఎన్ని అవలక్షణాలు ఉన్నా సహిస్తాడు, కొన్ని లక్షల అవలక్షణాలు కూడా సహిస్తాడు, కానీ గురుద్రోహానికి కృతజ్ఞతకి మాత్రం ఆయన ఆగ్రహిస్తాడు. అసలు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, రాముడి గురించి చెబితే ఏం చెప్పారు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత, ధర్మజ్ఞుడు వెంటనే కృతజ్ఞ, కృతము చెయ్యబడిన దానిని జ్ఞ గుర్తుపెట్టుకుంటాడు. అంటే మనం ఇంత ఉపకారం చేస్తే దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఎవరైనా రాముడికి ఇన్ని మంచినీళ్ళు ఇస్తే యావత్ జీవితం వాడు మంచినీళ్ళు ఇచ్చాడు, వాడు మంచినీళ్ళు ఇచ్చాడు చెప్తాట. ఎవరైనా ఆయన బొబ్బట్టు పెట్టారనుకోండి, ఇంక ఉపన్యాసంలో ఎప్పుడు చూసా బొబ్బట్టు పెట్టారండి, బొబ్బట్టు దోశ పెట్టారండి, దోశ అని చెప్పుకుంటాడు ఆయన. అదే ఆయన గొప్పతనం, కృతజ్ఞత యొక్క లక్షణం అలా ఉంటుంది. అదే తప్పుడు పనులు చేస్తే సాధ్యమైన వరకు వేరు వేరు అంశాలు చెప్పట. ధర్మరాజు లాంటి వాళ్ళు కానీ, రాముడు లాంటి వాళ్ళు కానీ ఇలాంటి గుణముల వల్ల ప్రసిద్ధికి ఎక్కారు తప్ప కేవలం డబ్బుల వల్ల కాదు. పరమ పవిత్రమైనది కృతజ్ఞత. అందులో గురువుల మీద భక్తి ఎంత ఉంటే అంత మంచిది. గురువు మీద భక్తి లేని వాడు ఎన్ని రకాల ఉపాసనలు చేసినా అవి వారికి సంపూర్ణ ఫలితమును ఇవ్వవు. అందుకే పూర్వకాలంలో ఉపాసనా బలం కావాలనుకున్న వాళ్ళు ముందు మనస్సులో గురువుని ధ్యానం చేసి ఆ తదనంతరమే మంత్ర జపాలని చేసేవారు అన్నమాట. గురు భక్తి లేకుండా చేసేవన్నీ కూడా గురు దేవ భక్తి రెండింటిలో కూడా ముందు గురుభక్తి తర్వాత దేవభక్తి అన్నారు తప్ప దేవ గురుభక్తి అనలేదు. ఇది దృష్టిలో పెట్టుకుని ఆయన ఎప్పుడు భరద్వాజుని మనస వాచ కర్మణ స్తోత్రం చేసేవాడు. కబీర్ దాస్ గారు చిన్న దోహాలో చెప్పాడు, గురు గోవింద దోవు ఖడే కాకే లాగో పాయ్ బలిహారి గురు ఆప్నే గోవింద దియో బతాయ్. నా ఎదురుగుండా గురువు గోవిందుడు ఒకేసారి నిలబడ్డారు. ఆ ఇద్దరు నిలబడి మా ఇద్దరులో ఎవరి కాళ్ళు పట్టుకుంటామంటే ఈయన ఒక క్షణం ఆలోచించి ముందు గురువుగారి కాళ్ళకి దానం పెట్టాట. అప్పుడు గోవిందుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే అసలు నాకు గోవిందుడు ఉన్నాడని ఏం తెలుసు గురువుగారు చెప్పకపోతే అన్నాడు ఆయన. నేను అవధానంలో చాలా కాలం క్రితం అనువాదం చేశాను దీన్ని ఓ పద్య రూపంలో, గురువును గోవిందుడు మా ఇరువురిలో ఎవని ఆశ్రయించదవన, గురువును గోవిందుడు మా ఇరువురిలో ఎవని ఆశ్రయించదవన, నే గురు చరణంగులవరాలుదు గురు కరతల గతుడు కాడే గోవిందుడు. గురువు గోవిందుడు మా ఇద్దరు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావంటే నేను గురువు గారి పాదాల మీద ఏముందు వాలతాను. ఎందుకంటే గురువు గారి అరిచేతిలో ఉన్నాడు గోవిందుడు. గోవిందుడు కావాలంటే గురువు గారి అరచేతిలో ఉంటాడు, ఆయన అరిచేతిలో చూపించగలడు. అందుకే గురువులు చెప్పినప్పుడు తూచా తప్పకుండా వారు మాట్లాడకుండా మళ్ళీ మాట వరుస కూడా తిరస్కరించకుండా చేసిన వాడు ఎప్పుడూ ధరిస్తాడు. భరద్వాజుడిని అలా పూజించాడు ఇతడు. ఇలా ఉండగా ఆ కాలంలో పరమ పవిత్రమైన వక్షపురాలలో ఒకటైన కాశీపురాన్ని మహానుభావుడు ఒక ఆయన రాజుగారు పరిపాలించేవాడు. ఆయన పేరు కాశీరాజు అన్నారు, ఆయన పేరు కూడా చెప్పలేదు ఆ రోజుల్లో కాశీరాజు. ఆయనకి ఒక్కటే కూతురు, ఆ కూతురు శశికళ అని పేరుతోటి ప్రసిద్ధికి ఎక్కింది. అసలు అది పురమే వారణాసి. ఈ ప్రపంచంలో అంత గొప్ప మోక్షపురం మరొకటి లేదు. సప్తమోక్షపురాలలో ఇంకా కాశీకి ప్రధాన స్థానం అన్నమాట. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి, జైవ సప్తైతే మోక్షరాయిన, వీటిల్లో కాశీ అంటే అక్కడ చచ్చి చావగానే వెంటనే మోక్షం ఇచ్చే భూమి. అందుకే అది ఉత్తమమైన స్థానం కలిగింది. జీవితంలో ఒక్కసారైనా మనిషి కాశీ వెళ్ళాలని, చచ్చేటప్పుడు అక్కడ చావాలని కోరుకునేవారు. మొత్తం 18 పురాణాలు చూడండి. చిత్రుడు తెలుసా, రాసింది పాండురంగ మహత్యం, అంటే పాండురంగుడి యొక్క మహిమ, అయినా కాశీ మహిమతో ఎత్తుకున్నాడు కనాది రామకృష్ణుడు. అంటే కాశీని ఎత్తుకోకుండా ఇంక ఏ క్షేత్రాన్ని ఎత్తుకోవడానికి ఒప్పుకునేవారు కదా రోజుల్లో పౌరాణికులు. వెంకటాచల మహత్వం ఎత్తుకున్న ముందు కాశీ గురించి ఎత్తుతారు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో ప్రారంభంలో చెప్పిన పెట్టింది తెలుసు మీకు,
ఒకనాడు తీర్థోపయోగిగా నిశటుండు ఔదలధరియల్చు నభ్రగంగా ఆ ప్రొద్దు పొయ్యి రాజనట్టి నిర్పేదయు భోగించు ఐశ్వర్యములెనిమిదియు పుష్కరాక్షుల చేత పోని వర్షవరుండు దేహార్థమున దాల్చు తీగే మోడి మలిన వర్తనుడును సుధాలలితమూర్తి మిల్చి వత్తిల్చు మతిలేని మేదకుండు మౌనివర్యుల చదివించు మరి నీడ పంచముఖు వీట మే నోసరి చెలేని.
ఒకడున్నాడు, వాడి జీవితంలో ఎప్పుడు తీర్థయాత్ర కలగదు. ఏ అప్పుడు చూసినా ఉద్యోగం, డాలర్లు సంపాదించుకోవడం, దాచుకోవడం, వెళ్ళడం, బిడ్డ, అస్సలు ఒక్కసారి కూడా తీర్థయాత్రలు అనేది ఎరగడు, గంగా స్నానం వంటి స్నానం చేయలేదు. అందుకే ఒకనాడు తీర్థోపయోగి గాని శఠుట్ట, అంత మూర్ఖుడు మండితీరుగా. తీర్థయాత్రలు ఎందుకు, దండగా గంగా స్నానం దండగా, పొద్దున సాయంకాలం దాకా ఇంట్లో కూర్చుందాం, తిందాం, తిరుగుదాం, త్రాగుదాం, చద్దాం అనుకునే మూర్ఖుడు వాడు. వాడు ఎక్కడో కొంత పూర్వజన్మ సుకృతం ఉందికండి. అందుకని ఒక రోజున అనుకోకుండా వాళ్ళు ఆవిడ నెత్తి మీద మొట్టి, ఎప్పుడు ఇంట్లో కూర్చుంటో కనీసం నాతో రారా అని బలాత్కారంగా కాశీ తీసుకెళ్ళింది. వీడు అక్కడికి వెళ్ళి వెళ్ళగానే వీడి అదృష్టమో దురదృష్టమో ఢామ్మ తెచ్చిపోయాడు. వెంటనే వీడు చావగానే వీడి నెత్తి మీద గంగ వచ్చి కూర్చుంది. ఒక్కనాడు గంగలో స్నానం చేయకపోయినా వాడి నెత్తి మీద గంగ కూర్చుంది. అంటే అర్థం ఏంటి, గంగ ఎవరి నెత్తి మీద ఉంటుంది, శివుడి శిరస్సు ఉంటుంది. అంటే వీడు చావగానే శివుడు ఐక్యమైపోయాడు. అది కాశీ గొప్పతనం. ఒక్కనాడు కూడా గంగా నది వంటి నదులలో స్నానం ఎరగని, తీర్థయాత్ర ఎరగని నీచుడు కూడా కాశీలో తెస్తే శివుడిలో తెలిసిపోయాడు. మరొకడున్నాడు, స్త్రీ కనబడితే అంత దూరం పారిపోతాడు, నపుంసకుడు వాడు. హైదరాబాద్లో చూడండి, రైళ్ళు ఎక్కి బాయోయ్ అని 10 రూపాయలు 25 రూపాయలు అవుతారే ఈ రకమైన స్త్రీ పురుషులు కానీ మధ్య రకం మనుషులు. అలాంటి నపుంసకుడు ఒకడు కాశీ వెళ్ళాట. పుష్కరాక్షుల చెంతపు అని వర్షవరుడు. వర్షవరుడు అంటే నపుంసక శ్రేష్ఠుడు, వరుషుడు అంటే నపుంసకుడు. అలాంటి నపుంసక శ్రేష్ఠుడు, పైగా నపుంసకుడు కూడా టాప్ మోస్ట్ నపుంసకుడు, పైగా దాంట్లో కూడా వాడి గ్రేడ్స్ ఉన్నాయి, ది బెస్ట్ నపుంసక అన్నమాట వర్షవరుడు అంటే. అటువంటి వాడు స్త్రీల జోలికి పోనివాడు, పనికి మాలినవాడు అనుకోకుండా కాశీ వెళ్ళి చచ్చిపోయాడు. వెంటనే వాడి శరీరంలో సగభాగంలో ఆడదొచ్చి కూర్చుంది స్త్రీ. అంటే వాడు ఆయాడు అర్ధనారీశ్వరుడు అయిపోయాడు. వాడికి ఎంత యోగం పట్టింది,
ఆయుధ ప్రభగాంచి అలుగు వీరువును వాడి ముమ్మోముల వేడి అలుగు.
ఇంకోడు ఉన్నాడు, ఆయుధం కనబడిందా, కిలోమీటర్ దూరం పరిగెడతాట, అంత పిరికాడు అనమాట. అలాంటి వాళ్ళు యుద్ధంలో ఏం చేసేవారు తెలిసే, పూర్వం భటుల్లో కూడా పిచ్చి పిరికి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఇలా కత్తి పుచ్చుకుని ఈ భటులు అనకాత ఇళ్ళలో ఊపి వీరు వస్తే పారిపోతారు అనమాట. అలా పారిపోయే ఆయుధం అంటేనే వణికిపోయే ఒకనొక పిరికివాడు కాశీలో చచ్చిపోయాడు. వెంటనే చేతిలో త్రిశూలం ధరించడం మొదలెట్టాట. త్రిశూలధారి ఎవరు, ఈశ్వరుడు. అంటే వాడు కూడా శివుడు కలిసిపోయాడు. ఇంకా ఆపృత్తు పొయ్యి రాదనట్టి నిరుపేదయ్. ఇంకోటి ఉన్నాడు, వాడి జీవితంలో వాడి ఇంట్లో పొయ్యి వెలిగించలేదు. ఎందుకంటే వాడికి ఇల్లే లేదు, ఇల్లు లేదు, వాడు ఉట్టి ముష్టాడు. ఎప్పుడైతే ఇల్లు లేదు కనుక ముష్టాడు కనుక వాడు ఎప్పుడు యాచనతో బతికేవాడు. భిక్షాంతేజ్ అంటే ఆ ఇంటికి వెళ్తే వాడు కోరిస్తాడు, వాడు ఉప్పిచ్చేవాడు, వాడు పప్పిచ్చేవాడు, ఇవన్నీ దరిద్రం అంతా పోగేసుకుని తినేవాడు. పాపం వాడు ఏం చేస్తాడు కర్మయోగం అది. ఒక్కనాడు కూడా పొయ్యి రాజేసి దాని మీద కొండ పెట్టి అన్నం వండుకున్నటువంటి పాపాలు పోలేదట. అందుకే ఆ పొయ్యి రాజనట్టి నిరుపేదయు. ఆ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏనాడు కనీసం పొయ్యి వెలిగించినటువంటి ఒక నిరుపేద, అంత దరిద్రుడు పాపం. ఏ పాపం ఏ జన్మలో పాపం అంత దరిద్రుడయ్యాడు అటువంటి వాడు. ఒక్కరోజుని 7 రోజులు భాగవతత్వం జరుగుతుంటే దేవీ భాగవతం వినకపోతే అవుతాడు, అలా దరిద్రుడై పుడతాడు అని నేను అలా వేదం చేస్తాడు అన్నాడు. అలాగే ఆ దరిద్రుడు ఏదో చేశాడు, అందుకని దరిద్రుడై పుట్టాడు. ఇప్పుడు ఆ దారిద్ర్యంతో ఉన్నవాడు అదృష్టం కూడా బాగుండు అనుకోకుండా కాశీ పోయాట. తీరా అక్కడికి వెళ్ళి అక్కడ చచ్చిపోయాడు. చావగానే అష్టైశ్వర్యాలు అనుభవించాట. భోగించు ఐశ్వర్యములెనిమిదియో, అష్టైశ్వర్యాలు అనుభవించాడు. ఏకంగా వాడు 8 ఐశ్వర్యాలు అనుభవించాడు. అష్టైశ్వర్యాలు కేవలం అష్టమూర్తి అయిన శివుడి దగ్గర మాత్రమే ఉంటాయి. అంత హాయిగా సుఖంగా ఐశ్వర్యం అనుభవించాడు వాడు కూడా శివుడు కలిసిపోయాడు. ఇంకోడు ఉన్నాడు, అసలు స్నానం అంటే అరగడం, ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినా ఇంత కర్ఫ్యూమ్ కొట్టేసుకోవడం, టికెట్ అని ఈ దరిద్రం చెప్పటికి ఆ దరిద్రం కూడా కలిపి ఈ స్టెంట్ కాదు ఇది పీల్చిన వాడు ఫెయింట్ అయి పడిపోతాడు. అలాగ యావత్ జీవితం స్నానం సక్రమంగా ఎరగని మలిన వర్తనుడు, కుళ్ళు గొడ్డలు కట్టుకొని దరిద్రంతో బతికేవాడు, అరపకంటే ఇస్తున్న తిరిగేవాడు. అలాంటి వాడు ఒకడు ఆ మలిన మూర్తి స్నానం నోరు తోముకోవడం ఏమి జాతి గారి వాడు కథ కాస్త రకరకాల ఈ క్రీములు వచ్చాయిగా ఇలా రాసేసుకుంటే చాలు, వాడు స్నానం చేసినట్టు కనబడతాడు, ముఖానికి ఎంత పూసుకోవడం బయలుదేరి టిక్ టిక్ టిక్కర్ వెళ్ళిపోవడం. మాయదారి ఒక్కనాడు మలమూత్ర విసర్జనాలు కట్టాక కాళ్ళు చేతులు కడుక్కోవడం కదా, ఏమి కడుక్కోలేదు వాడు. అటువంటి దౌర్భాగ్యుడట అక్కడికి వెళ్ళి చచ్చిపోయాట. వెంటనే చంద్రుడిలాగా తెల్లగా మెరిసిపోయాట. సుధాలలితమూర్తి మించి చంద్రుడిగా మెరిసిపోయాడు. చంద్రుడిగా తెల్లగా స్వచ్ఛంగా ఉండేవాడు శివుడు. అంటే అంత నీచుడు స్నానాదులు ఎరగని వాడు దౌర్భాగ్యుడు కుళ్ళు కొట్టువాడు కూడా శివుడిలో కలిసిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు, మతిలేని మేధకుడు, వాడికి బుర్ర లేదు, మేధకుడు అంటారు, వత్తకూడదు. మేధకుడు అంటే జ్ఞాపక శక్తి తక్కువ, ఏ పని చెప్పినా చేయలేడు అనమాట. మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు అండి, మంచినీళ్ళు అండి, ఎక్కడుంటాయండి అంటాడు వాడు. అదే ఎదురుకుంటూ ఉండదు మంచినీళ్ళే, అది కూడా తెలియదు వాడికి. అంత బుర్ర తక్కువ వాడిని మేధకుడు అంటారు. కొంతమంది బరే ఉంటారు బాబాయ్, అసలు వాడికి ఏం అర్థం అవుతుంది అనమాట. అటువంటి మూర్ఖాతి మూర్ఖుడు కాశీకి వెళ్ళి చచ్చిపోయాట. ఇంకేముంది, చచ్చిపోగానే ఓ మర్రి చెట్టు కింద కూర్చుని మీలాంటి ఋషీశ్వరుల్ని పండితులకి పాఠం చెప్పడం మొదలుపెట్టాట. మౌని వర్యుల చదివించు మర్రి నీడ. కాశీలో తెస్తే వాడి అంత యోగం పట్టింది. అంటే అర్థమైందా, మేధ దక్షిణామూర్తి అయిపోయాడు. చిత్రం వటతదోర్మూలే వృద్ధాహ శిష్యాహ గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాక. ఒక అద్భుతమైన మర్రి వృక్షం ఉంది, పెద్ద మర్రి చెట్టు శాఖోపశాఖలై ఉంది. అలా కొమ్మలు ఓడలు దిగి ఉన్నాయి, దానికి ఆకులు ఉన్నాయి. ఆ మర్రి చెట్టు చుట్టూత ఒక చట్టా కట్టారు. పూర్వం పల్లెటూళ్ళలో మర్రి చెట్టు చుట్టూత కూర్చోవడానికి ఓ బండ పెర్చేవారు అన్నమాట. ఆ చట్టా మీద మర్రి చెట్టు పోల ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన కాలు మీద కాలేసి కూర్చున్నాడు. బాగా జుట్టు పెరిగిపోయింది ఆయనకి. ఆయన యువకుడు, ఎప్పుడు చూసినా 30 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళు ఉంటాడు. ఆయన గురువు గారట. గురు యువా, యువా అంటే యువకుడైన గురువు గారైన. ఆ మర్రి చెట్టు కింద గురువు గారు అలా కూర్చున్నారు. ఎదురుకుండా శిష్యులు ఉన్నారట ఒకళ్ళు కాదు, 88,000 మంది ఋషులు శిష్యులుగా చేరారు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి హేమాహేమీ లేని ఋషులు, పండితులు, సాధన చేసినటువంటి వాళ్ళు ఋషులు, పెద్ద పెద్ద వాళ్ళు, వయస్సులో వృద్ధులైనటువంటి వాళ్ళు ఎదురుకుండా కింద కూర్చున్నారట. అందుకని శిష్యాహ వృద్ధాహ, వృద్ధాహ శిష్యాహ, శిష్యులంతా ముసలాళ్ళు పండితులు, గురువుగారు యువకుడు. ఆ గురువుగారు ఎవరు అర్థమైందిగా, ఈశ్వరుడు దక్షిణామూర్తి ఎప్పుడు చెట్టు కింద అలా కూర్చుని శిష్యుడికి పాఠం చెబుతాడు. ఇంతకీ గురువుగారు ఏం చేస్తాడు, నాకు మళ్ళీ మై కూర్చుని ఓ పెద్ద గొంతు ఎత్తుకుని పద్యాలు చదవడంలో శ్లోకాలు చదవడంలో ఏం మాట్లాడటంలా, గురువుస్తు మౌనం వ్యాఖ్యానం అలా మౌనంగా చూస్తున్నట్ట. గురువుగారు తిక్కులు మనకుండా అలా మౌనంగా అలా చూడటం మొదలుపెట్టాడు శిష్యులకేసి. నేనే కనుక ఇక్కడ 2 గంటల ఉపన్యాసం పద్మాగర గారిది 7 రోజులు సప్తాహం పెట్టారు, 7 to 9. నేను ఇలా కూర్చుని ఇలా చూస్తే ఏమైపోతారు మీరు, 7 to 9 అని పాపం కూర్చుని కూర్చుని విసిగెత్తి, అసలు ఇంత కష్టపడి చెబుతూ ఉంటే కూడా దిక్కుమాలని రావడానికి వస్తున్నారు ఇళ్లలో కూర్చుని. అటువంటిది నేను మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే ఇంకా తర్వాత 2 రోజులు ఒక్కడు ఉంటాడే ఇక్కడ. ఆయన ఏమవుతుంది అలా కూర్చో చూస్తారండి, ఈ మంత్రం ధ్యానం మన ఇంట్లో చేసుకుందామండి అంటారు. కాబట్టి నిజంగా గురువు గారే కనుక మౌనముగా అందరికీ చూస్తూ ఉపన్యాసం చెప్పకుండా కూర్చుంటే ఈ ఉపన్యాసం వారికి వచ్చేవాడు ఉపరి సన్యాసం రుచుకుపోతారు. కానీ ఆయన అలా కాదట, గురువు గారు అలా మౌనంగా చూస్తూ ఉంటే ఆ చూపులతోటి అనేక రకాలైన శక్తులు శిష్యులకు వెళ్ళి వాళ్ళ సందేహాలు తీరిపోతున్నాయి. అంటే ఆయన ఉపన్యాసం చెప్పినట్టుందిట, చూపులతో సందేహములు తీర్చే అపార శక్తి కలిగిన, మేధాశక్తి కలిగిన, తెలివితేటలు కలిగిన గురువుగారు శివుడు అంటే మేధా దక్షిణామూర్తి. ఈ మూర్ఖుడు మధ్యలేని మేధకుడు అంటే బుర్రలేనివాడు కాశీలో చస్తే అంత గురువుగారు అయిపోయాడు అనగా ఆ శివుడిలో ఐక్యమైపోయాడు. ఇది కాశీ గొప్పతనం. కాశీలో శరీరం విడిచిపెడితే వాడు ఎంత పనికి మాలిన వాడైనా, చీమయ్యైనా, దోమయ్యైనా, భామయ్యైనా, పురుగులలో గొల్ల భామయ్యైనా, ఇవన్నీ అందులో కలిసిపోతాయి, ఆయనలో కలిసిపోతాయి. అందుకే కాశీలో మరణించడానికి యోగులు వెతుక్కులు పెడతారు. అందుకనే మేము కాశీలో పీఠం పెట్టాలో అని ఏడవడానికి గల కారణం. నేను అంత చెప్పినా ఒక్కడు దిక్కుమాలాడు వచ్చి ఏడవడు నా దగ్గర. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే కాశీకి అపార శక్తి, అద్భుతమైన శక్తి ఉన్నది. ఇంకోటి తెలుసా, మరణం ఎందుకు అక్కడ పొందాలో తెలుసిన, అక్కడ మరణం సులభంగా ఉంటుంది. ఆఖరి ప్రయాణం ఎవరికైనా చాలా బాధాకరం. ఇప్పుడు వాళ్ళ యోగనం ఉంది, మనం డబ్బులు సంపాదిస్తున్నాం, దేవుడు లేడు, దేవయ్యం లేడు, నాకు చూపిస్తావా అని అడగద్దు. చూపించే రోజులు వస్తాయి, అప్పుడు నీకు ఎలా ఉంటుందో ఆ అనుభవం ఏమిటో తెలిస్తే అప్పుడు తెలుస్తున్నమాట. ప్రాణం పోతున్నప్పుడు లక్షల కొలది సూదులు గోళ్లల్లో గుచ్చితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. నేను చచ్చి బతికిన వాడికి కూడా చెప్తున్నాను, మా వేణి గారి తాతగారు ఒక ఆయన చచ్చిపోతే 96లో ఆయన తగలబెట్టడానికి శ్మశానానికి వెళ్ళాం. తండ్రి ఉండగా వెళ్ళకూడదు, నేను మర్చిపోయి వెళ్ళిపోయాను పొరపాటున. అక్కడికి వెళ్ళగానే ఈ శిరస్సు దగ్గర నుంచి సర్ర అనే శబ్దంతో ప్రాణం పైకి లేచిపోయింది. నన్ను కొంతమంది పట్టుకున్నారు, గురువుగారు వెళ్ళిపోయారు, ఇంకేం ఉపన్యాసం అవుతున్నారు. అప్పుడు అక్కడ ఉండేవాడు అక్కడ శ్రీపాద అని ఈ అరుణ్ గారి తమ్ముడు, గురువు గారు చచ్చిపోయారని సెలవు వస్తుంది అనుకున్నాడు వాడు పాపం. గట్టిగా పట్టుకున్నారు ఇంతమంది. తీరా ఏమైపోయింది, నా ఆత్మతోటి ఆ చచ్చిపోయిన వాడి ఎలా ఉంటాడో చూద్దాం. ఈ చచ్చిపోయిన వాడిని తగలబెడుతున్నప్పుడు ఆత్మ పైకిలు వస్తుంది, అప్పటిదాకా శవం తగలబెట్టేదాకా ఆత్మ పూర్తిగా పోదండోయి, అది ఎలా ఉంటుందో చూద్దామని కొంటెతనంతో తొందరపడి సాధన చేసి పైకి తీసుకుపోయారు ప్రాణం. ఈ ప్రాణాన్ని ఎప్పుడు కూడా పైకి తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటికి నాకు ఇంకా కొంచెం కుర్రతనం ఉంది, పైగా మంచి ఉద్యోగంలో ఉన్నవాడిని అవధానని. అందువల్ల ఈ కారణాల చేత 96 అంటే నేటికి 21 క్రితం మాట. అప్పుడు అనేదానికి ఇప్పుడు ఉన్నదానికి తేడా ఉండదు మరి. అందువల్ల చక్కెర ప్రాణం పైకి లేచిపోయింది, మళ్ళీ ప్రాణం కిందకి తీసుకురావడం రాదు నాకు. మీకు ప్రాబ్లం అర్థమైందా, ప్రాణమును శరీరం నుంచి ఉత్క్రమణం అనే పేరుతో పైకి తీసుకెళ్ళగలిగాను, కానీ తిరిగి మళ్ళీ దేహంలో ప్రవేశపెట్టే ప్రక్రియ నేర్చుకోలేదు. మా నాన్నగారి దగ్గర అప్పుడు ఇంకా నేర్చుకోలేదు పూర్తిగా. ఈలోపు తొందరపడి పైకి ప్రాణం లేచింది, ఆ వెడుతున్న ఆయన వెంట వెళ్ళబోయాను, కొంత దూరం వెళ్ళాను. లేదు, ఈ ప్రాణం పోతున్నప్పుడే నాంతటి నేను విడిచిపెడితేనే నాకు ఇంత నొప్పి వచ్చింది. ఆ చచ్చిన ఏమన్నాడు తెలుసా, తొందరపడి ప్రాణం విడిచిపెట్టావు నాయన, ఈ శరీరం పోయే ముందు నువ్వంటే సాధకుడు విడిచిపెట్టావు కాబట్టి బాధ ఎక్కువ కలగలేదు, కానీ తేళ్లు కుట్టినట్టు, సూదులు గుచ్చినట్టు, ఒళ్ళంతా బండరాళ్లతో కొట్టినట్టు తల పగిలిపోయి మహావేదన కలుగుతుంది. కొందరికి తక్కువ ఉంటుంది, కొందరికి ఎక్కువసేపు ఉంటుంది, కానీ ప్రాణం పోయేటప్పుడు వచ్చే బాధ మాత్రం ఇంకా దేంతో వర్ణించలేము. ఆ బాధని చచ్చినాడే చెప్పగలడు, కానీ చచ్చినాడు మీకు కనపడదు. చచ్చిపోయిన వాడైతే నాకు ఇలా బాధ కలిగిందని చెప్పగలరు, కానీ యూ కాంట్ టాక్ విత్ హిమ్, అంచేత వాడితో మాట్లాడాలంటే కుదరదు. తొందరపడి ఎందుకు వస్తున్నావు అన్నాడు. అయినా నేను వెనకబడ్డాను. ఈ లోపు నా అదృష్టం ఏంటంటే సరిగ్గా ఆ సమయానికి మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారు కనుక సమాధి స్థితిలో చూసేదా, ఒరే బుద్ధి లేదా ఇలా లేచేవని నెత్తి మీద కొట్టి మళ్ళీ కిందకి ఎట్టారు. పావు గంటలో తిరిగి నా ప్రాణం పడి నా శరీరంలోకి వచ్చింది. ఆయన వెంట వెళ్ళలేదు, వెళ్ళి ఉంటే ఇక్కడికి వచ్చేవాడిని కాదు, మీకు పురాణం చెప్పేవాడిని కాదు, పాపం మీకు ఇక్కడ వినిపించేవాడు ఉండేవాడు ఒకడు తగ్గేవాడు. కొన్ని కష్టాలు మీకు తగ్గేవి, కొన్ని కష్టాలు నాకు తగ్గేవి, మళ్ళీ శరీరంలో ప్రవేశించారు కాబట్టి చెబుతున్నాను. ప్రాణాపాయ స్థితి అతి భయంకరంగా ఉంటుంది, శరీరం గగుర్పాటుకు గురవుతుంది, కొందరికైతే నాలుగు పిడత కట్టుకుపోతుంది, కొందరికి కళ్ళు గిర్రను తిరుగుతాయి, కొందరికి లోపల రకరకాల సుడులు తిరుగుతాయి. ఆ వేదన అనుభవిస్తే తెలుస్తుందన్నమాట. అందుకనే ఆ స్థితి సాధ్యమైనంత వరకు రాకుండా ఉండాలని వీలున్నంత వరకు ఈశ్వరుడిని ధ్యానం చేస్తారు. ఈశ్వరుడి ధ్యానం వల్ల లాభం ఏమిటి, అనాయాసేన మరణం దినా దయ్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపదే. శంకరాచార్యులు ఎప్పుడో చెప్పాడు, హాయిగా శరీరం విడిచిపెట్టాలి, అనాయాసంతో విడిచిపెట్టాలి, కష్టపడి నానాయాత్ర పడి మంచం మీద రోగాలతో తీసుకుని తీసుకుని చావకూడదు, టక్కర పద్మాకర్ గారి పురాణం వింటూ తెచ్చిపోయారండి అంటే అంత ఆనందం. ఇప్పుడు చదవకండి, నేను చెప్పేది నూరేళ్ళు నిండా. ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి స్వరాత్ తగ్గిపోవడం, మళ్ళీ మధ్యలో పద్మాకర్ గారి పురాణం వింటే పోతే
అట్లా టీవీ పొద్దున్న సాయంకాలం దగ్గర వేస్తారు.
ఈ భాష ఇప్పుడు కాదు, పూర్తిగా నూరేళ్ళు నిండాక సుఖముగా అలా పురాణం వింటూ వెళ్ళిపోవాలి. నేను కూడా పురాణం చెబుతూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 100 ఇయర్స్ నేను మీరు ఎంత గింజుకున్నా ఇంకో 30 ఏళ్ళు ఇక్కడికి వస్తాను. ప్రతి సంవత్సరం పురాణం చెబుతాను, ఆ తర్వాత సంగతి చెబుతున్నాను. అలా సుఖంగా వెళ్ళిపోవాలి. ఇక మంచిడు తగ్గుతూ పోయాడండి, ఎవరి చేత చేయించుకోలేదండి అంటే ఎంత ఆనందం అండి. అంతేగాని మంచం మీద పడి ఆసుపత్రి బిల్లు పెరిగిపోయి ఇన్సూరెన్స్ చేయించలేదు, ముసరాడు వచ్చి నా నెత్తి మీద పెట్టాడని పిల్లలు తిట్టుకుంటూ, అందులో అమెరికా బిల్లు అంటే ఆడలు, అమెరికాలో ఆసుపత్రికి వెళ్ళడం కంటే డామ్ మండలం ఎంత సుఖమో తెలుసునా అని అనుకోకుండా సుఖంగా వెళ్ళాలి. దినాదైన్యైన జీవితం, ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడుక్కోకూడదు. అడుక్కునే దరిద్రపు స్థితి రాకూడదు. శరీరం విడిచిపెట్టాక ఈశ్వరుడి సన్నిధానానికి వెళ్ళి ఆయనలో కలిసిపోవాలి. ఇవి మూడు నాకెమ్మని ఆయన అడిగాడు. కాశీలో మరణం అంత సులభం అట. కాశీఖండలు ఎంత బాగా చెప్పారో తెలిసినా, గణపతి వస్తాడు ప్రాణం పోతున్న వాడి దగ్గరికి, చల్లగా చెవులతో విసిరికర విసిరినట్టు విసురుతాట. అప్పుడు ఆ చచ్చిపోతున్నవాడికి వేడి లేకుండా హాయిగా ఉంటుంది, న్యాచురల్ ఏసి. ఇంకా అప్పుడు ఏం చేస్తావు తెలుసా, పాలిండ్లు కదలంగ పసపుపై ఎదదాపి అచలాధిపతి కూర్మి నాడు బిడ్డ. పార్వతీదేవి వచ్చి ప్రేమగా ఈ చీర చెంగుతోటి వాడి ముఖమంతా అలా తుడిచి, ఏం బాధపడకనైనా ఈ దరిద్ర శరీరం పైన నా దగ్గరకు వస్తావు, నువ్వు సుఖంగా నిద్రపోతున్న వాడిలాగే శరీరం విడిచిపెడతావు, కష్టం ఉండదు అని చక్కగా పసుపుతో కూడినటువంటి పయ్యద చీర చెంగుతో విసురుతుంది. ఇలా ఎంతోమంది సేవ చేస్తారు, అప్పుడు శివుడు వస్తాడు చెవులు ఓం అని చెప్తాడు, అలా చెప్పగానే ప్రాణం పోతుంది. అంత సుఖంగా కాశీలో శరీరం విడిచిపెట్టి ఆయనలో కలిసిపోతారు. అందుకని కాశీ వెళ్ళి శరీరం విడిచిపెట్టాలి. అటువంటి కాశీక్షేత్రాన్ని ఒక మహానుభావుడు పరిపాలించేవాడు, ఆయన ఒక్కతే కూతురు శశికళ. ఆ శశికళ విశాలాక్షీదేవిని భక్తితో పూజించేది. అన్నపూర్ణాదేవి విశాలాక్షి అనే రెండు నామములతో ఒక్కే తల్లి రెండు చోట్ల గురువయ్యి ఉంది. రెండు అమ్మవారి రూపమే. అన్నపూర్ణ రూపంలో శివుడికి అన్నం పెడుతుంది, మనకు అన్నం పెడుతుంది. విశాలాక్షి అనే పేరుతో పరిపాలన చేస్తుంది. విశాలాక్షి పరిపాలనా శక్తి కలిగినది. ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, వంట చేసేటప్పుడు ఏదో దిక్కుమాల చెడ్డీ వేసుకుని ఇంట్లో వంట చేస్తారు, బెత్తడి గొడ్డ కట్టుకుని. అంటే ఇక్కడంటే ఆసుపత్రి కూడా బెత్తడి గొడ్డతో వెళ్ళిపోతారు కూడా వేరే విషయం. కానీ సరిగ్గా అది ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి, టీవీగా ఉండాలి. అందుకని అన్నపూర్ణ రూపంలో వంట చేసి భోజనం పెడుతుంది, విశాలాక్షి రూపంలో పరిపాలన చూస్తుంది. అటువంటి ఆ రెండు మూర్తులని ఈ శశికళ నిరంతరం భక్తితో ఉపాసించేది. ఒక రోజున ఈ శశికళ రాత్రి నిద్రపోతూ ఉండగా ఆవిడకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మన సుదర్శనుడు ఈ అమ్మవారి ఉపాసకుడు కనబడ్డాడు. మంచి ఎర్రగా మెరిసిపోతున్న శరీరంతో కోదండం పట్టుకుని గుర్రమెక్కి యువకుడు కళ్ళలో కనపడి, శశికళ నన్ను వివాహం చేసుకుంటావా అనగానే శశికళ మురిసిపోయింది. ఎంతలోనే ఆయన దగ్గరికి వెళ్ళి తప్పకండి అని పలకపోతూ ఉండగా కళ ఆగిపోయింది, మెరుపు వచ్చేసింది. ఆ దృశ్యం అదృశ్యం అయిపోయింది. ఇంకావిడ ఒకటే బెంగ. అసలు మామూలుగానే ఎవడైనా అందగాడు కనపడితే మంచి యవనంలో ఉన్న స్త్రీ ఒకటే బెంగెట్టుకుంటుంది అంటారు అని నేను వినలేదు అనుకోండి, నాకు తెలియదు కనుక. కానీ ఇప్పుడు ఈవిడికి కళలో ఇటువంటి సుందరుడు కనపడితే ఎలా కౌగిలించుకోబోతుంటే అదృశ్యం అయిపోవడంతో నిద్ర పట్టలేదు. ఆహా సుందరాకార ఎక్కడున్నావు నాయన అనుకునేది. సరిగ్గా అదే సమయానికి అమ్మవారు ఏం చేసింది, సుదర్శనుడికి కళ వచ్చేలా చేసింది. ఆ కళలో శశికళ ఆయనకి కనబడింది. శశికళ ఐ లవ్ యూ అన్నాడు ఆయన కూడా. ఇక ఇక్కడ నుంచి ఇద్దరు కూడా ఏం విరహం పడ్డారండి బాబు. దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలో వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమలు, భక్తితో కూడిన సాత్వికమైన ప్రేమటది. ఈనాటి దరిద్ర ప్రేమలు కాదు. ఇక పెళ్లి కుదిరిందంటే, పెళ్లి కుదరకపోతేనే మాట్లాడుకుంటారు, పెళ్లి కుదిరిందంటే ఫోన్లో ఏం మాట్లాడతారో. పెళ్లికి ముందు ఇన్ని ఫోన్లు మాట్లాడుకుంటారో, ఆ తర్వాత ఒడ్డే గొడవ, ఇప్పుడు రొడలడా అప్పుడు దడగడా. మొదట్లో ఒక్క 5-6 నెలలు మాత్రం ముచ్చటగా ఉంటుంది అదృష్టవంతులకి, లేదా 1 నెలలో. ఆ తర్వాత ఇంకా మొదట్లో ముద్దులు తర్వాత గుద్దులు. ఏం మాట్లాడతారో తెలియదు. ఇలా మాట్లాడుతూ ఉంటారు, అన్న తిన్నావా తిన్నా, ఏమిటి విశేషాలు, ఏమి లేవు, ఏమిటి విశేషాలు, ఏవో ఉంటాయి, ఏముంటాయి, ఎన్నిసార్లు అడిగినా ఏమిటి విశేషాలు అంటాడు, అమ్మాయి లేదంటుంది, అమ్మాయి ఉందంటుంది, వీడు లేదంటాడు. ఈ మాట్లాడి మాట్లాడి బిల్లు కాస్త జేబుకి చెల్లు. ఆ విచిత్రమైనటువంటి బంధం లేండి అది. అది అనుభవించిన వాళ్ళకి తెలియాలి. మీరంతా ఒకనొకప్పుడు అనుభవించే ఉంటారు, ఇప్పుడు భవిష్యత్తులో అనుభవించే అవకాశం లేదు కనుక. ఈ పురాణంలో చెప్పారు వాళ్ళు, ఓ రాత్రి పగలు చాలా విరహలేరని అనుభవించారు. ఇలా ఉండగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఘట్టం అనేది జరుగుతుంది. ఆ ఘట్టం ఏమిటో తెలుసుకోవాలి కదా. రేపు మళ్ళీ ఆ ప్రకారంగా 7 గంటలకి ఈ సుదర్శన వివాహం, పట్టాభిషేకం, క్లింకార బీజ మహిమతో మళ్ళీ రేపు గురువారం 6వ రోజు కలుసుకుందాం. చూస్తూ ఉండగా 5 రోజులు గడిచిపోయింది, ఇంకా కేవలం 2 రోజులు ఉండదు. చాలా అద్భుతమైనది కాదండి ఇది. స్వయంగా రేపు అంబిక అనే పేరుతో ఒక ఆలయాన్ని అయోధ్యలో నిర్మాణం చేసి ఈ సుదర్శనుడు ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్టా మహోత్సవం గురించి వింటే కూడా ఆలయం కట్టించినంత పుణ్యం వస్తుందని దేవీ భాగవతంలో చెప్పారు. నేను చెప్పాను, వ్యాసుడు చెప్పాడు. అందువల్ల రేపు ఆ ప్రతిష్టా మహోత్సవంలో మీరు కూడా పాలు పంచుకోండి. పాలు కాదు, పెరుగు కూడా పంచుకోండి. యోగ పంచుకోండి. మళ్ళీ రేపు కలుసునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇంకా మీకు విషయం ఏంటంటే ఆదివారం నాడు అవధానంకి వచ్చేట